वगीसज्जाः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युः तं नमामि गजाननं दूरीकृतसीतार्तिः प्रकटीकृतरामवैभवस्फूर्तिः दारिद्रदशमुखकीर्तिः पुरतः भातु मम हनुमतो मूर्तिः तरुणारुणमुखकमलं करुणारसपूरपूरितापाङ्गं सञ्जीवनमाशासे मञ्जुलमहिमानमञ्जनाभाग्यं नीतिप्रवीणनिगमागमशास्त्रवेदी राजाधिराजरघुनायकमन्त्रिवर्य सिन्दूरचर्चितकलेबरनैष्टिकेन्द्र श्रीरामदूतहनुमन्हरसङ्कटं मे असाध्यसाधकस्वामिन् असाध्यं किं वद तव रामदूतकृपासिन्धो मत्कार्यं साधय प्रभो दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्दे स्मर्तृगामी सनः अवतु श्रीदं सर्वजगन्नाथं चिन्तितार्थप्रदायकं संस्थितावनपारेणं साईनाथं नमाम्यहम् शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदन्तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं भक्तमहाशैलर నేటికి 5 రోజులుగా దేవీ భాగవత శ్రవణం చేస్తున్నటువంటి సుకృతాత్ములు, అందున ఈరోజు సోమవారం, ఈశ్వర ప్రీతికరమైనటువంటి రోజు. ఆ స్వామికి చక్కగా అభిషేకం చేసుకునేటువంటి వారు, బిల్వార్చన చేసేవారు, పంచాక్షరిని జపించేవారు అనేక రకాలుగా ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ద్వాదశ జ్యోతిర్లింగములలో మొట్టమొదటి లింగమే సోమనాథలింగం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునమని అలాంటి ఈశ్వర ప్రీతికరమైన రోజున అమ్మ యొక్క వైభవాన్ని, దేవీ వైభవాన్ని మనం శ్రవణం చేయబోతున్నాం. నిన్న అమ్మ యొక్క అనుగ్రహంతో మధుకైటవ సంహారం చేశారు విష్ణుమూర్తి. ఎప్పుడైతే మధుకైటవ సంహారం జరిగిందో అక్కడికి బ్రహ్మ నారదునికి చెప్పిన విషయమని కదా మనం అనుకుంటున్నాం. అక్కడికి రుద్రుడు వచ్చారు. అప్పటికే బ్రహ్మ అక్కడ ఉన్నారు, విష్ణువు అక్కడ ఉన్నారు. మేము ముగ్గురము కలిసి ఆ పరదేవతను, లలితా పరమేశ్వరిని ప్రార్థించాం. ప్రార్థిస్తే ఆమె చాలా దయాస్వభావురాలు కాబట్టి దయతో, మా పట్ల వాత్సల్యంతో మా ముగ్గురిని సంబోధించి, మీ మీ పనులను నెరవేర్చండి, మీ మీ నివాసములకు వెళ్ళండి, చాతుర్వర్ణ్యం మయా సృష్టమంటారు కాబట్టి 4 రకాలుగా ఈ ప్రపంచాన్ని సృష్టి చేయవలసింది అని జగన్మాత త్రిమూర్తులకు ఆదేశం ఇచ్చింది. ఎదురుగా ఉన్న మహాశక్తి త్రిమూర్తులు ముగ్గురు కూడా తాము శక్తి లేనివారము అనుకుంటున్నారు. తమ శక్తులు వారికి తెలియటం లేదు. చాలా దీనుల వలె, పసిబిడ్డల వలె ఆ అమ్మ దగ్గర తమ అశక్తతను విన్నవించుకున్నారు. అమ్మా మమ్మల్ని ఏదో సృష్టించమన్నావే, సృష్టించడానికి ఏమున్నది గనక? భూతములు అలాగే గుణమాత్రములు ఇంద్రియములు ఇవన్నీ ఉన్నప్పుడు సృష్టి చేయడానికి అవకాశం కలుగుతుంది, కానీ ఏమీ లేకుండా సృష్టి చేయమంటే మేము ఎలా చేస్తాం? అది కూడా కాకుండా ఎక్కడా భూమి అనేది కనపడలేదు, అంతా జలమయమై ఉన్నది. అంతా జలమయమై ఉన్నటువంటి ఈ సమయంలో మమ్ములను నీవు సృష్టి చేయమని ఆజ్ఞాపించడం, ఏ రకమైనటువంటి వస్తువులు లేక సృష్టి చేయటానికి తగినటువంటి సాధనములు లేక మేము ఎలా సృష్టి చేయగలుగుతాం అంటే, ఎప్పుడైతే త్రిమూర్తులు ఆ మాట అన్నారో జగన్మాత చిరునవ్వు నవ్వింది. ఓహో, మీ సందేహం ఇదే, సృష్టించడానికి ఏ రకమైన వనరులు లేక ఎలా నేను సృష్టించగలను అని మీరు అనుకుంటున్నారు. అలాగే అన్నది, అక్కడికి ఒక విమానం వచ్చింది ఆకాశం నుండి చాలా శీఘ్రముగా. త్రిమూర్తులను విమానమును ఎక్కువమంది ఆ తల్లి. మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాననేది ఆ తల్లి. సరే, అమ్మ ఆదేశమైంది, విమానం నేలకు దిగింది. ముత్యాల దండలు వేలాడుతున్నాయి, దేవ మందిరంలాగా ఉన్నది. ఆ విమానమును అధిష్ఠించారు త్రిమూర్తులు. ఆమె దానిని మనోవేగమును మించినటువంటి వేగముతో నడుపుతున్నది. ఆ విమానము నీరు కంటే భిన్నమైనటువంటి ఒక ప్రదేశం దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళేటప్పటికి త్రిమూర్తులకు మహా ఆశ్చర్యం కలిగింది. అక్కడ నీళ్లు కనిపించలేదు, బాగా పండ్లతో కూడుకున్నటువంటి వృక్షాలు, కోకిల కలకూజితాలు, అందమైనటువంటి తోటలు, అలాగే పర్వతాలు, పచ్చిక నేల, అలాగే నదులు, స్త్రీ పురుషులు, అలా రకరకాల జంతువులు, బావులు, చెరువులు, సరస్సులు ఇవన్నీ ఉన్నాయి. అద్భుతంగా కన్నుల పండుగగా కనపడుతూ ఉన్నాయి. విమానం వెడుతున్నది, ఎదురుకుండా ఒక అందమైనటువంటి నగరం, దివ్యమైనటువంటి ప్రాకారం, బారులు తీర్చినటువంటి బంగారు లోగిళ్ళు, ఆ లోగిళ్లలో యజ్ఞశాలలున్నాయి. ఆ పట్టణాన్ని చూస్తూ మేము గుర్తించాము, బ్రహ్మ నారదునికి చెప్తున్నారు, అది స్వర్గం. ఎవరు నిర్మించారు? అలా ఆ స్వర్గలోకమును చూచిన తర్వాత దీనిని ఎవరు నిర్మించి ఉంటారు అని మేము ఆలోచించే లోపలనే విమానము మరొక ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ నందనవనం ఉన్నది, కల్పవృక్షం ఉన్నది, అలాగే నందినీ ధేనువు తల్లి అయినటువంటి కామధేనువు ఉన్నది, ఇంద్రుని యొక్క వాహనమైనటువంటి ఐరావతం అక్కడ ఉన్నది. అక్కడ అప్సరస స్త్రీలతో కూడి తమ ఇష్టము వచ్చినట్లుగా స్వేచ్ఛగా సంచరించేటువంటి గంధర్వ జాతి వారున్నారు, దేవతలున్నారు. దేవేంద్రుడు సతీదేవితో కూడి ఆనందాన్ని సుఖాన్ని అనుభవిస్తున్నాడు. యమధర్మరాజు ఉన్నాడు, కుబేరుడు ఉన్నాడు. మేము చాలా ఆశ్చర్యపడ్డాం. అక్కడి నుంచి మేము బయలుదేరి వెళ్ళాం త్రిమూర్తులం. మమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళింది? ఒక బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళింది. ఇక్కడనే మీరు జాగ్రత్తగా వినాలి, ఈ ముగ్గురులో బ్రహ్మ ఉన్నాడు, త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వారు మరొక బ్రహ్మలోకంలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ మరొక బ్రహ్మ కనపడ్డాడు. మరొక బ్రహ్మ కనపడేటప్పటికీ ఈ త్రిమూర్తులలో ఒకరైనటువంటి బ్రహ్మను ఉద్దేశించి ఈ శంకరుడు, విష్ణువు, ఏమయ్యా నీవు మాలో ఒకటివి, బ్రహ్మగా ఇక్కడ ఉన్నావు కదా, మరి ఈ బ్రహ్మ ఎవరు? మరొక బ్రహ్మ కనపడుతున్నాడంటే, కోహం కోయం కిమర్థం వా భ్రమోయం మనుజ మమచైశ్వరౌ. ఆ బ్రహ్మ ఎవరో నాకు తెలియదు, ఆ వేదములేమిటో తెలియదు, ఆ విభవమేమిటో తెలియదు, నాకేమీ తెలియకుండా ఉన్నది. అసలు నేనెవడనో నాకు తెలియకుండా ఉన్నది అన్నాడు. ఈ త్రిమూర్తులలో ఒకరైనటువంటి బ్రహ్మ కలిసి వెళ్ళారుగా విమానంలో. ఆ కలిసి వెళ్ళినటువంటి విమానంలో ఉన్నటువంటి త్రిమూర్తులలో ఒకడైనటువంటి బ్రహ్మ ఆ ఎదురుకుండా మరొక బ్రహ్మలోకానికి వెళితే అక్కడ బ్రహ్మ కనపడితే, ఇతనెవరయ్యా, ఆయనెవరు, మీరు ఇరువురుగా కనపడుతున్నారని పరమేశ్వరుడు, విష్ణువు అడిగితే, ఆ బ్రహ్మ ఎవరో నాకు తెలియదు, ఆ వేదములేమిటో తెలియదు, ఆ వైభవమేమిటో తెలియదు, అసలు నేనెవడినో నాకు తెలియకుండా ఉన్నదన్నాడు ఆయన. అలా ఉంటే అక్కడి నుంచి విమానం కైలాస పర్వతానికి చేరింది. అక్కడ ఆ కైలాస పర్వతం దగ్గరికి చేరేటప్పటికీ అక్కడ మరొక శంకరుడు కనపడ్డారు. ఆ మరొక శంకరుని చూచేటప్పటికీ నేను, మా తండ్రి విష్ణుదేవుడు ఇద్దరము చాలా ఆశ్చర్యపడిపోయినాం. తం వీక్ష శంకరంచ అన్యం విస్మిత స్తత్ర నారద, అక్కడ మరొక శంకరుని చూచి మేము ఆశ్చర్యపోయినాం. ఆయన ఎలా ఉన్నాడు ఆ శంకరుడు, మేము వెళ్ళేటప్పటికీ మాకెదురకుండా వచ్చారు ఆయన. నిర్గతోభవత్ శంభుః వృషారూఢ, ముసలి ఎద్దు ఆయనకు వాహనం కాబట్టి, వృషభ వాహనారూఢుడు కాబట్టి ఆ వృషభమును వాహనముగా అధిరోహించి వచ్చారు. త్రిలోచన, మూడు నేత్రములు కలిగి ఉన్నారు. పంచానన, ఈశ్వరునికి ఐదు ముఖములు, సజ్జోజాతము, వామదేవము, అలాగే తత్పురుషము, అఘోరము, ఈశానము అనేటువంటి ఐదు ముఖములు. ఆ ఐదు ముఖములు, పది చేతులు, కృత సోమార్థశేఖర, చంద్రార్థధరుడు, చంద్రశేఖరుడు, చంద్రమౌళి, ఈరోజు సోమవారం అని కూడా చెప్పుకున్నాం కదా. వ్యాఘ్ర చర్మ పరిధాన, పులి తోలును కట్టుకున్నారు. గజ చర్మోత్తరీయక, ఏనుగు యొక్క చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకున్నారు. ఆయనకి ఇరువురు ప్రక్కల కూడా విష్ణువు, శంకరుడు, బ్రహ్మ అలా ఉంటే ఈ ఈశ్వరునికి ప్రక్కన మరొక శంకరుని చూచారుగా కైలాసంలో. ఆ ఈశ్వరునికి ప్రక్కగా కుమారస్వామి, గణపతి కనపడ్డారు. అలాగే నంది ప్రభృతులు కూడా అక్కడ ఉన్నారు. అలా అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ విష్ణులోకమునకు వెళ్ళారు. ఆ విష్ణులోకమునకు వెళ్ళేటప్పటికీ తం వీక్ష విస్మితాహ, అక్కడ మరొక విష్ణుమూర్తి కనపడ్డాడు. సర్వే వయం విష్ణు సనాతనం, సనాతనుడైనటువంటి మరొక విష్ణువును చూచాం. ఆయన ఎలా ఉన్నారు? అతసీ కుసుమాభాస, నల్లని అవిసిపూల కాంతి వంటి కాంతి కలిగినటువంటి మంచి అందమైనటువంటి శరీరం కలిగి ఉన్నారు విష్ణుమూర్తి. పీతాంబరధారి అయి ఉన్నారు. నాలుగు చేతులు కలిగి ఉన్నారు. గరుడ వాహనారూఢై ఉన్నారు. దివ్యాభరణ భూషితుడై ఉన్నారు. అలా లక్ష్మీదేవి మొదలైనటువంటి వారందరూ కూడా ఆయనకు ప్రక్కగా ఉండి చక్కగా వింధ్యామరలు వీస్తున్నారు. మేము ఆయనను చూచి, మరొక విష్ణువును చూచి, సర్వే వయం విష్ణుం సనాతనం, మేము సనాతనుడైనటువంటి ఆ విష్ణుమూర్తిని చూచి మేము చాలా ఆశ్చర్యపడ్డాం. అక్కడి నుంచి మేము పాలసముద్రం దగ్గరికి వచ్చాం. తెల్లని కెరటాలు, నురుగులు కక్కుతూ లేచి పడుతున్నాయి. ఆ సముద్రపు యొక్క హోరు చెవులను తాకుతున్నది. ఆ సముద్రము మధ్యలో ఒక ద్వీపం ఉన్నది. మందార వృక్షములున్నాయి, పారిజాత వృక్షములున్నాయి, దట్టంగా అలుముకొని ఉన్నాయి. అక్కడ చిత్ర విచిత్రములైనటువంటి తివాసీలు పరుపబడి ఉన్నాయి. ముత్యాల దండలు వేలాడుతున్నాయి. ఇక పూల దండలకు లెక్కలేదు. విపరీతంగా అనేక రకాల పూలను తీసుకుని వచ్చి దండలుగా కట్టి ఆ ద్వీపం దగ్గర వేలాడగట్టారు. అశోక వృక్షం ఉన్నది, ఒకుళ వృక్షములున్నాయి, మొగలి పొదలున్నాయి, సంపెంగ పొదలున్నాయి. అవి చక్కని సుగంధములను, పరిమళములను వెదజల్లుతున్నాయి. ఇక కోకిల కూతలు, తుమ్మెదల ఝంకారావములు చాలా చెవులకు శృతిపక్వంగా వినిపిస్తున్నాయి. ఆ ద్వీపంలో ఒక పర్యంకం ఉన్నది, శివాకారంలో ఉన్నది. అంటే శివాకారే మంచే అని మనం చెప్పుకుంటామే, అది చింతామణి గృహాంతస్థ, సుధాసాగర మధ్యస్థ, కామాక్షి కామదాయిని అని చెప్పుకునేటువంటి ఆ రూపం ఏదైతే ఉన్నదో అక్కడ రత్నాలు పొదిగి ఉన్నాయి. ఆ విమానము నుంచి మేము చూస్తూ ఉంటే ఒక ఇంద్రధనుస్సు అక్కడ విరిసినట్లుగా కనిపించింది. కానీ అది ఇంద్రధనుస్సు కాదు, ఆ పర్యంకానికే, ఆ శివాకారే మంచే ఏదైతే ఉన్నదో ఆ పర్యంకానికే ఒక హరివిల్లు అలంకరింపబడి ఉన్నది. దాని మీద ఒక శ్రేష్టమైనటువంటి స్త్రీ కూర్చొని ఉన్నది. మేము ఆమెను చూచాం. ఎవరామె? లలితా పరమేశ్వరి. అక్కడనే మనం ప్రార్థించేటువంటి శ్లోకం, వారు ఏ రూపాన్ని చూచారో, ధ్యాయేత్ పద్మాసనస్థం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షిం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాంగిం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సరునుతాం సర్వసంపత్ప్రదాత్రీం. అది ఆ రూపం అమ్మను చూచినటువంటిది. సకుంకుమ విలేపనామలిక చుంబి కస్తూరికాం సమంతహసితేషణాం సశర చాప పాశాంకుశాం అణిమాధిమి రాహుతాం మయూఖై అహమిచేవ విభావయే భవానీమని మనం చెప్పుకుంటామే. అక్కడ ఆమె ఎలా ఉన్నది? అరుణాంబరమున చెన్న అలదారు వగలాడి, ఎర్రని శరీర కాంతి. మొదటి రోజు మనం చెప్పుకున్నాం అమ్మ యొక్క శరీర కాంతి ఎర్రనిదిగా ఉంటుందని. లలితా సహస్రనామ పారాయణ పూర్వ పీఠిక శ్లోకాలలో సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణ రక్తచషకం రక్తోత్పలం బిభ్రతిం. అలాగే అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకై అహమిచేవ విభావయే భవానిం. ఎందుకు అమ్మ శరీరకాంతి ఎర్రనిదిగా ఉన్నదో శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఎలా ఊహించారో మనం మొదటి రోజే చెప్పుకున్నాం. ఈశ్వరుడిచ్చిన వామభాగంతో తృప్తిపడకుండా కుడివైపు భాగాన్ని కూడా అమ్మ అపహరించిందట, అందుకని అమ్మ శరీర కాంతి ఎర్రనిదిగా ఉన్నదిట. ఆయనేమో వామభాగం ఇచ్చారు, కానీ దానితో ఆమె తృప్తిపడకుండా ఈశ్వరుని యొక్క శరీరంలో కుడి భాగాన్ని కూడా ఆమె అపహరించిందన్న అనుమానం శంకర భగవత్పాదులకు కలిగి, ఆ అనుమానం కలగటానికి కారణమేమిటంటే, యథేతత్వద్రూపం సకలం అరుణాభం, నీ యొక్క శరీర కాంతి అంతా కూడా ఎర్రని వర్ణముతో కూడుకున్నటువంటిది. త్రినయనం, ఈశ్వరునికి మూడు కన్నులున్నాయి, అమ్మకు మూడు కన్నులున్నాయి. అలాగే కుటిల శశిచూడాల మొగుటం, అలా వంకర కలిగినటువంటి ఆ చంద్రఖండ అలంకారము శిరస్సు మీద కలిగినటువంటిది. కాబట్టి అక్కడ ఆమెను ఎరుపైన అధరోష్టమెసగుబోడి దొండపండు వంటి పెదవి, అలాగే కావిపూల్ గల మాలికలు ధరించిన నాటి ఎర్రని రంగు కలిగినటువంటి మాలికలు, రక్తాంబరాం రక్తవర్ణాం మనం చెప్పుకున్నామే సుదర్శన ఉపాఖ్యానంలో. అలాగే రక్తగంధంబూను రంగులాడి ఎర్రని గంధము, రక్తగంధము, ఆ రక్తగంధముతో కలిపినటువంటి బిల్వదళములంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకనే నవరాత్ర పర్వదినాలలో అయ్యవారికి మామూలుగా బిల్వదళాన్ని సమర్పించినా అమ్మవారికి ఎర్రని గంధముతో కలిపి ఆ బిల్వదళమును ఆ గంధములో అద్ది అమ్మకు గనక సమర్పించినట్టయితే అమ్మ చాలా సంతోషిస్తుందట. మందార కుసుమప్రియాయే నమః, పాటలీ కుసుమప్రియాయే నమః, పాటలీ వృక్ష విశేషం. అలాంటి తెలుపు ఆ పసుపు కలిగినటువంటి రంగు కలిగిన పూలు ఏవైతే ఉన్నాయో ఆ పాటలీ పుష్పములంటే అమ్మవారికి చాలా ఇష్టం. మందార కుసుమప్రియాయే నమః. అలా రక్తగంధంబూను రంగులాడి సోణంబులగు నేత్రములు గల కొమ్మ, కన్నులలో ఎర్రని జీరలుంటం ఉత్తముల లక్షణం. పురుషులకు కూడా కన్నులలో కొంతమందికి ఎర్రని జీరలుంటాయి ఆ చివరలలో, అది మహాపురుష లక్షణం. అలాగే ఈమెకు కూడా ఆ కన్నులలో ఆ కన్నుల చివరలలో ఎర్రని జీరలు కనబడుతూ ఉన్నాయి. యవ్వన మధ్యస్థయైన దాని మంచి నడి యవ్వనంలో ఉన్నది. అలాగే అర్కబింబస్ఫూర్తి నలరు కలిగి ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, ఉదయిస్తున్నటువంటి కోటి సూర్యుల యొక్క శరీర కాంతి వంటి కాంతి కలిగినటువంటిది ఆమె. అలా అర్కబింబస్ఫూర్తి నలరు కలిగి ఇందిరా కోట్ల నెదిరించు మందయాన, మెల్లగా మెల్లమెల్లగా నడుస్తుంది మరాళి మందగమన మహాలావణ్య సేవధి. అలాగే ప్రతిపదమ్మును దయజిమ్ము పద్మనయన, అడుగడుగుకి దయారసమును భక్తులపై వర్షింపజేసేటువంటి తల్లి ఆమె. దయామృత తరంగిణ్యాస్తరంగైరవ శీతలైహని, మంద మందస్మితం బొప్పు సుందరాంగి చిరునవ్వు లలన పార్వతి సుకుమార లాస్య జనని అని మనం చెప్పుకున్నామే, ఆ పెదాల మీద అలా చిరునవ్వు లాస్యం చేస్తుందండి, నాట్యం చేస్తుంది. అలాగే ఎన్నడును చూడబోనిదయ్యిందు వదన, ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలాంటి అందమైనటువంటి రూపము కలిగినటువంటి స్త్రీని మేము ఎక్కడా కూడా చూడలేదు బ్రహ్మ నారదునికి చెప్పారు. అలాగే మంచి ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి స్థనములు కలిగినటువంటిది. అదే కదా మనం ఆ శ్లోకంలో కూడా అమ్మవారికి నమస్కారం చేస్తాం, చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోనే పుండ్రేక్షు పాశ అంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. జగత్తునకంతా ఆమెయే తల్లి. అలా పొంపెసగు మణిభూషములు ఇంపెసలారా, మంచి అనేకమైనటువంటి సర్వాభరణ భూషిత అనేక రకములైన ఆభరణములను ధరించి ఉన్నది. ఎలా ఉన్నది? శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత, శృంగార రసము మూర్తి భవించినటువంటి వ్యక్తిలాగా ఆ తల్లి మాకు కనపడది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆమెను హృల్లేఖ భువనేసి ఆమెను స్తోత్రం చేస్తున్నారు, దేవతా కన్యకలు. అలాగే సచామర రమావాణి సవ్య దక్షిణ సేవత, ఒక ప్రక్కన లక్ష్మి ఒక ప్రక్కన సరస్వతి, ఇరువురు వింజామరలు పట్టుకుని ఆమె చక్కగా వీస్తూ ఉంటే, దేవీ సనాథయగుతు తనర షట్కోణ యంత్ర మధ్యంబునందు, ఆ శ్రీచక్రంలో ఆమె అలా ఉన్నది. అలా అనేక రకాలుగా ఏమాత్రము ఎడము లేకుండా విశ్రాంతి లేకుండా హ్రీంకార జపమును చేసేటువంటి అనేకమునైనటువంటి పక్షుల యొక్క సమూహములున్నాయి. అలాగే అనేకమైన ఆయుధములు చేతిలో ధనుస్సు మొదలైనటువంటి ఆయుధములను ధరించి ఉన్నటువంటి ఆ స్త్రీని మేము చూచాం. మేము ముగ్గురం నివ్వెరపోయినాం. అలాంటి అద్భుతమైన రూపమును చూచి మేము ఎలా నిలబడ్డామో తెలుసునా, బొమ్మల్లాగా నిలబడిపోయినాం. అసలు మా కన్నులు రెప్పలు వాలటం లేదు, కాళ్ళు కదలటం లేదు, చేతులు పనిచేయటం లేదు. ఒక బొమ్మ ఎలాగైతే కదలకుండా చేష్టలుడిగి ఉంటుందో అలాగే మేము ఆమె యొక్క అద్భుతమైన రూపాన్ని చూచి చేష్టలుడిగి బొమ్మల వలె అలా నిలబడిపోయినాం. కన్నులు అప్పగించి చూస్తున్నాం. ఎవరామె? అప్సరస స్త్రీయా కాదు, గంధర్వ స్త్రీయా కాదు, దేవతా స్త్రీయా కాదు. ఇంతకు ఈ స్త్రీ ఎవరు? ఏమండి, అప్సరసైనా కావాలా, గంధర్వకాంత అయినా కావాలా, దేవతా స్త్రీ అయినా కావాలా? ఈ ముగ్గురు కాకుండా మరి ఉన్నటువంటి ఆమె ఇక్కడ ఎందుకున్నది? ఇవన్నీ మాలో కలిగినటువంటి సందేహాలు. ఆమె సహస్ర నయనా రామ సహస్రకర సంయుత సహస్ర వదనారమ్యా భాతి దూరాద సంశయం. అలాగే 1000 కన్నులు, అలాగే 1000 చేతులు, అలాగే 1000 ముఖములు అలా కలిగి ఉన్నటువంటి ఆమెను చూచి మా ముగ్గురిలో కొంత సత్వగుణము కలిగినటువంటి వాడు కాబట్టి, తెలివితేటలు గలవాడు కాబట్టి, తక్కిన నేను కానీ శంకరుడు కానీ ఆమె యొక్క స్వరూపాన్ని గుర్తించలేకపోతే జ్ఞానము కలిగిన వాడు, సత్వగుణము కలిగినటువంటి వాడు కాబట్టి కొంత జ్ఞానం ఆయనలో ఉండడం చేత ఆయన ఆమె ఎవరో గుర్తుపట్టగలిగారు. శంకరుడు గుర్తుపట్టలేదు, బ్రహ్మ గుర్తుపట్టలేదు. ఆ చూచినటువంటి అద్భుతమైన రూపము ఎవరై ఉంటుందో గుర్తుపట్టగలిగినటువంటి వ్యక్తి ఒక్క విష్ణుమూర్తి మాత్రమే. ఈ జగదంబయే మనల నెల్ల సృజించిన తల్లి, ఎవరో కాదు, మనల్ని అందరినీ సృష్టి చేసినటువంటి తల్లి ఈ జగదంబయే. ఈ మహాతేజమ అల్పబుద్ధులకు తెల్లముగానిది. సామాన్యమైన బుద్ధి, స్వల్పమైన బుద్ధి, కొద్దిపాటి బుద్ధి కలిగినటువంటి వారికి ఈ అమ్మాయి యొక్క తత్వం తెలియదు, అమ్మను తెలియలేదు. అదిగా కాక మాయ ఎన్న ఈ జనయిత్రియే, ఆమెయే మాయ. జగము అశేషము నిండినది పరాంబయే, ఈ ప్రపంచమంతా కూడా నిండి ఉన్నటువంటిది ఆమె విశ్వమాత. కాబట్టి ఆమె లేని ప్రదేశము లేదు. కాబట్టి తేజశాలులకు కూడా తేజమునివ్వగలిగినటువంటి ఆ తల్లి ఎవరంటే జగదేక నేత్రియే. ఏషా భగవతీ దేవీ సర్వేషాం కారణంహీన, మనందరికీ కారణం ఆమె, మన అందరినీ సృజించినటువంటి ఆమె. మహావిద్య మహామాయ పూర్ణ ప్రకృతి అవ్యయ, అసలు ఆమెకు నాశము లేదండి, వ్యయము లేదు, అలా ఎల్లవేళలా శాశ్వతంగా ఉండేటువంటి ఆమె ఆ తల్లి. అని ఈమెయే సమస్తమైన లోకములను సృష్టి చేసి పెంచి అలాగే నాశనం చేసి ఆ శక్తులను కలిగి ఉన్నటువంటి ఆమె వేదగర్భ. అలాగే సర్వబీజమయ్యి, అన్ని బీజాక్షరములు ఆమెయే. ప్రపంచమునకంతకు నాయిక ఆమెయే. ఈమెయే సదానందమూర్తి, ఎల్లప్పుడూ ఆనంద స్వరూపమే, సచ్చిదానంద స్వరూపమే. అలాగే ఇరుప్రక్కలా కూడా చక్కగా అనేక మంది అనేక రకాలుగా అలా సేవలు చేస్తూ ఉన్నారు. అప్పుడు విష్ణుమూర్తి అన్నారండి, నిజంగా మనం ఎంతో తపస్సు చేశాం. ఎంత తపస్సు చేసిన వారికి దాన ధర్మములు చేసేటువంటి దాన గుణము కలిగినటువంటి వదాన్యులకు కనపడినటువంటి ఆ అమ్మ యొక్క అద్భుతమైన రూపాన్ని మనం చూడగలిగామంటే మనకంటే అదృష్టవంతులు లోకంలో ఎవరు లేరు. తపశ్శాలులకు కూడా కనపడదామె, వదాన్యులకు కూడా కనపడదు. అలాంటి వారు చూడలేనటువంటి అమ్మ యొక్క దివ్య రూపాన్ని మనం చూడగలిగామంటే మన అదృష్టం. అది కూడా కాకుండా ప్రపంచమాతృకన్, ఈ ప్రపంచమునకంతకు తల్లి అయినటువంటి ఆమెను మనం చూడగలిగాం. ఏ దేవతా స్త్రీ కూడా ఈమె కాలి గోటికి సరిపోరు అని అప్పుడు అన్నారండి, మున్ను బొటన వ్రేలు కుడిచెడి చిన్న నాడు నన్ను నుయ్యలలో నుంచి సన్నమైన ఎలుగలర పాటలను పాడి ఎడ్వకుండ కాచి ప్రోచిన తల్లి ఈ కన్న తల్లి. నేను పూర్వం అలా సముద్రంలో మర్యాకు మీద పడుకున్నాను, నా పాదం కుడి బొటన వ్రేలును అలా నోటిలో పెట్టుకొని రసాస్వాదన చేస్తూ ఆడుకునేటువంటి వాడిని. అప్పుడు ఈ తల్లి నన్ను కెరటాలతో ఊయల ఊపుతూ జోలపాడుతూ నన్ను నిద్రపుచ్చినటువంటి తల్లి ఈమెయే. వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసాస్మరామి అని మనం శ్లోకం చదువుకున్నాం. కాబట్టి నేను సముద్రంలో మర్యాకు మీద పడుకున్నప్పుడు నా కుడి పాదం కుడి బొటన వ్రేలును అలా నోటిలో పెట్టుకుని నేను రసాస్వాదన చేస్తూ ఆడుకునేటువంటి సమయంలో నన్ను కెరటాలతో అలలతో ఆ ఉయ్యాల ఊపుతూ జోలపాడుతూ ఆడించేది. నాకిప్పుడు ఆ పూర్వ జ్ఞానం కలిగి బాగా స్మృతి కలిగి ఆమెయే ఈమె అన్నటువంటి భావన నాకు కలుగుతున్నది. కాబట్టి ఇంతసేపు పరీక్షించి నేను చూచినప్పుడు నాకు నన్ను జోలపాట పాడి నిద్రబుచ్చినటువంటి వ్యక్తి ఈమెయేనన్నటువంటి విషయం నాకు స్పష్టమైంది. ఇన్ని మాటలు అనవసరం, ఒక్కటే మాట అన్నారండి మహావిష్ణువు. సత్వగుణ సంపన్నుడు కాబట్టి, జ్ఞాని అయిన వాడు కాబట్టి, ఈ మాత మనలన కన్న జగదంబ, మనలను కన్న తల్లి ఈమె. అయితే ఈమెను కన్నవారు ఎవరూ లేరు, మనల్ని కన్న తల్లి ఈమె అని ఆమె యొక్క స్వరూపాన్ని అలా తెలుసుకున్న తర్వాత వీరు అనుకున్నారు, మనం ఆ దేవతా సముఖానికి వెళదాం, దేవతను ప్రార్థిద్దాం, ఆమె మనల్ని అనుగ్రహిస్తుంది, అందులో ఏమాత్రము సందేహం లేదు. ఒకవేళ ఆమెను సమీపించడానికి వీలు లేదని గనక అక్కడ కాపలాదారులు మనల్ని అడ్డగించినట్లయితే, ఎదివో నో వారయిష్యంతి ద్వారస్థా పరిచారకా పఠిష్యామశ్చ తత్రస్థా స్తుతిం, అక్కడ ఒకవేళ ద్వారపాలకులు గనక మనల్ని అడ్డగిస్తే మనం దేవిని ప్రార్థిద్దాం అని ఆ ద్వారమందు నిలిచారు. అలా అమ్మకు స్తోత్రం చేశారు, విమానమును దిగారు, ద్వార సమీపమునకు వెళ్ళారు. అప్పుడు ఆ తల్లి వీరిని చూచి చిరునవ్వు నవ్వింది. లోపలికి వెళ్ళనిస్తారా, వెళ్ళనివ్వరా, ద్వారపాలకులు అడ్డుకుంటారేమో, అన్ని ఆలోచనలు ఈ త్రిమూర్తులవే. అలా అక్కడికి వెళ్ళేటప్పటికి ఆమె వీరిని చూచి చిరునవ్వు నవ్విందో లేదో ముగ్గురు స్త్రీలుగా మారిపోయినారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు స్త్రీలుగా మారిపోయినారు. అలా మేము చూసుకున్నాం అన్యోన్యము మా వనితా రూపములను చూసుకున్నాం. అలా కోటి సూర్య ప్రభా భాసమానమైనటువంటి ఒక మణులు పొదుగుబడిన పీట మీద ఆమె పాదములను ఉంచి ఉన్నది. ఆ పాదములను చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, చుట్టుపక్కల ఆమెను సేవించేటువంటి అనేక మంది స్త్రీలు ఉన్నారు. వారు కూడా ఎర్రని వస్త్రములు ధరించారు, కొంతమంది నల్లని వస్త్రములు ధరించారు. ఆమెను అనేక మంది అందమైనటువంటి స్త్రీలు సేవిస్తూ ఉన్నారు. కొంతమంది పసుపు వర్ణము కలిగినటువంటి ఆ పట్టు బట్టలను కట్టుకొని ఉన్నారు. అలా చూచి నారద, నేనేమి చెప్పగలను అని బ్రహ్మ తన కుమారుడైనటువంటి నారదునితో, వినన్ కనరా అని విచిత్రము, ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు, ఎప్పుడూ చూడలేదు. అక్కడ ఒక అత్యద్భుతం కనిపించింది. చెప్తున్నా మనస్సు పెట్టి విను అని బ్రహ్మ నారదునికి చెప్పారండి. ఆ దేవి పాద పీఠం తిలికిస్తూ నిలబడ్డాం. మా చూపులు ఎక్కడ ఉన్నాయి, దేవి పాద పద్మముల మీద అలా ప్రసరించినాయి. ఆ బొటన వ్రేలు ఎలా ఉన్నది, ఒక అద్దంలాగా తలతళ మెరిసిపోతున్నది, ఎక్కడ మలినం లేదు, మసి లేదు. ఆ అద్దంలో చూస్తే స్పష్టంగా ఏదైనా కనపడేట్టుగా ఆ బొటన వ్రేలి గోరు ఒక అద్దంలా తలతళ మెరిసిపోతుంటే మేము చూచాం, ఏమిటి స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఆ అద్దము వలె ప్రకాశించేటువంటి ఆ గోరులో ఈ సమస్త ప్రపంచాన్ని మేము చూసాం. అదే శ్లోకం, తద్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితాఖ్యేతే శస్వన్ ముకుళిత కరోత్తం సమకుటాహ. అందుకనే ఆ మణిస్థగితమైన పీఠ మీద పాదములు ఉంచినటువంటి అమ్మ పాదములకు నమస్కరించేటువంటి దేవతల శిరస్సు మీద పూలు పడతాయి కాబట్టి అమ్మను పూజిస్తే అమ్మ పాదముల మీద ఉంచిన పుష్పాలు అమ్మ పాదములకు నమస్కరించేటువంటి సమస్తమైనటువంటి దేవతల యొక్క శిరస్సుల మీద పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక్క అమ్మను పూజించినట్టయితే సమస్త దేవతలను పూజించిన ఫలితాన్ని పొందవచ్చు. అది శంకర భగవత్పాదులు సౌందర్య లహరులు, త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోహ యావిరచిత త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితాక్షేతే శస్వన్ ముకుళిత కరోత్తం సమకుటాహ. ఎల్లవేళలా అలా రెండు చేతులు జోడించి అమ్మ పాదములకు నమస్కరిస్తారు కాబట్టి దేవతలందరూ కూడా. తక్కిన దేవతలు ఎవరైనా వచ్చి అమ్మ పాదముల మీద ఉంచిన పుష్పాలు అమ్మ పాదములకు నమస్కరించేటువంటి ఇతర దేవతల యొక్క శిరస్సుల మీద పడతాయి కాబట్టి ఒక్క జగన్మాతను పూజించినట్టయితే సమస్త దేవతలను పూజించిన ఫలితాన్ని పొందవచ్చు. అది ఆ తల్లి యొక్క వైభవం. అలా ఇక ఇంకేం చూచామో తెలిసినా మేము. అలాగే నా జన్మకు కారణమైనటువంటి పద్మము, బ్రహ్మ యొక్క పుట్టుకకు కారణమైనది ఏమిటండి, పద్మమేగా. విష్ణు నాభి కమలంలో ఉన్న పద్మాన్ని ఆధారంగా చేసుకుని కదా జన్మించారు. అందుకనే పద్మగర్భుడు, పద్మము నుండి పుట్టినటువంటి వాడని పద్మజుడు అని బ్రహ్మకు పేరు. కాబట్టి అలాంటి ఆ పద్మమును చూచాం, ఆ పద్మనాభుడైనటువంటి అచ్యుతిని చూచాం, అలాగే పద్మనాభుడైనటువంటి విష్ణుమూర్తి పడుకునేటువంటి ఆ పాల సముద్రంలో ఆదిశేషుని మీద కదా పవళిస్తారు, అలాంటి ఆ శయ్యను చూచాం. 33 కోట్ల దేవతలను చూచాం, మధుకైటవులనే రాక్షసులను చూచాం, తుంబురుని చూచాం, హాహుహూహు అనేటువంటి గంధర్వులను చూచాం, అలాగే రంభాది అప్సరస స్త్రీలు అక్కడ ఉన్నారు, కైలాసము మొదలైనటువంటి అనేకమైన లోకములు ఆమె గోటి లో కనపడ్డాయి, నఖదర్పణంలో కనపడ్డాయి, సమస్త బ్రహ్మాండము చూచాం మేము. అలా చూచి ఈమె జగజ్జనని, ఇందులో ఏమాత్రము సందేహం లేదు అని ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ అమృతమయమైనటువంటి దీపం, సుధా ద్వీపం, చింతామణి గృహాంతస్థ, సుధా సాగర మధ్యస్థ అని చెప్పుకుంటామే, ఆ ద్వీపములో ఆ అమ్మను చూస్తూ మహా ఆనంద సముద్రంలో ఓలలాడుతూ క్షణమొక మేము కాలం గడుపుతూ ఉంటే 100 సంవత్సరాలు గడిచిపోయినాయి. కన్నులు మూసి కన్నులు తెరిచే లోపల క్షణకాలంలో మాకు 100 సంవత్సరాలు గడిచిపోయినట్టుగా అనిపించింది. అలా మేము చెలికెత్తలమని, అక్కడ ఉండేటువంటి స్త్రీలందరూ కూడా మా యందు ఏమాత్రము సందేహం ఉంచకుండా మమ్ములను చాలా గౌరవంతో ప్రేమతో అభిమానంతో చూచారు అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా. ఇలా ఉంటే తతో వర్షశతం పూర్ణం, 100 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత సుధామయే శివద్వీపే, అలా సుధామయమైనటువంటి ఆ దీపంలో అలా మేము అలా విహరించి ఉన్నాము. అయితే మొట్టమొదట ఆ ముగ్గురిలో అమ్మను స్తోత్రం చేసినటువంటి వాడు ఎవరు? ఎప్పుడైనా సత్వగుణ ప్రధానుడైనటువంటి ఆ విష్ణువే స్తోత్రం చేయవలే. విష్ణువు తర్వాతనే శంకరుడు, శంకరుని తర్వాతనే బ్రహ్మ స్తోత్రం చేశారు. మొట్టమొదటగా విష్ణువు స్తోత్రం చేశారు, నమో దేవ్యై ప్రకృత్యై చ విధాత్రై సతతం నమః కళ్యాణ్యై కామదాయై చ వృద్ధ్యై సిద్ధ్యై నమో నమః. అమ్మా నీవు కామదాయినివి, ఎవరు ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలను నెరవేర్చగలిగినటువంటి దానవే. కళ్యాణి అమ్మవారికి అనేకమైన పేర్లు, అలాగే ప్రకృతి, మనం లక్ష్మీ అష్టోత్తర నామాల్లో కూడా మొట్టమొదటి నామే ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వభూతహిత ప్రదాయై నమః, ఆమె అన్నిటికీ మూలం కదండి. అందుకనే శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం అని మనం చెప్పుకుంటామే అమ్మవారిని స్తోత్రం చేసేటప్పుడు. అలాగే విధాత్రి, సమస్త లోకములకు ఆమెయే ఈశ్వరి, దండమమ్మ సచ్చిదానందాత్మ సంసారకారిణి, ఈ సంసారమునకు ఈ ప్రపంచమునకు అంతకు సృష్టికర్త్రివి నీవే, కలుషహారిణి సమస్తమైన పాపములను పోగొట్టగలిగినటువంటి దానివే, నమస్కారమమ్మ పంచకృత్య విధాత్రి, చెప్పుకున్నాం సృష్టి స్థితి లయములు తిరోధానము అనుగ్రహము అనేటువంటి ఆమె 5 పనులు చేస్తుంది కాబట్టి ఆమెకు పంచకృత్య పరాయణ అనేటువంటి నామాన్ని మనం లలితా సహస్రనామంలో చెప్పుకుంటాం. పరదేవి అర్థమాత్రార్థభూతాత్మ జోహారులమ్మ హృల్లేక సంసిద్ధి వృద్ధి కూటస్థ నానాస్వరూపాత్మ వందనములమ్మ, అనేకమైన రూపములు ధరించావే. అందుకని అజ్ఞానధ్వాంత దీపిక, మనమంతా సంసారమనేటి పంకంలో బురదలో మునిగిపోతే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, ఇటువంటి నామండి. మనమంతా సంసారం అనేటువంటి బురదలో కూరుకుపోయి ఉంటే ఆ బురదలో నుంచి మనల్ని బయటికి తీసుకొని రావడంలో, మనల్ని ఉద్ధరించడంలో ఆమె పండితురాలు, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. అలాగే ఆమె నుదుటి కాంతి ఎలా ఉంటుందో తెలిసిన, అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత, అంటే శుక్లపక్షంలో పాడ్యమి నుంచి పున్నమి దాకా చంద్రుడు దినదిన ప్రవర్ధమానం అవుతాడు కదా, అష్టమి నాటికి వచ్చేటప్పటికి ఆ వెన్నెల ఎంత కాంతివంతంగా ఉంటుందో అమ్మ ఫాలభాగం అంత కాంతివంతంగా ఉంటుంది. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత, అజ్ఞానధ్వాంత దీపిక, అలా అనేకమైన నామాలలో అమ్మ జగమును సృష్టిస్తావు, పురుషునికి అగబడేట్లుగా చేస్తావు, ఆనందాన్ని కలిగిస్తావు, అనేకమైనటువంటి మహిమలు మాయలు నీలో ఉన్నాయి అని చెప్పి, అమ్మ ఆనాడు మధుకైటహులనేటువంటి రాక్షసుల చేత ప్రాణములు పోకుండా మమ్ములను రక్షించి కాపాడినటువంటి దానవు నీవే కదా, నీ దర్శనము మేము పొందాం. నీ యొక్క అద్భుతమైన రూపాన్ని మేము వర్ణించి చెప్పగలిగినటువంటి వారము కాదు. నేను గాని బ్రహ్మ గాని రుద్రుడు గాని నీ యొక్క గొప్పతనాన్ని ఏమాత్రము మేము తెలియగలిగినటువంటి వారము కాదు. కాబట్టి మేమే తెలియలేము అని అనుకుంటే ఇక సామాన్య మానవులు నీ యొక్క గొప్పతనాన్ని ఎలా తెలుసుకోగలుగుతారు అని త్రిమూర్తులము మేము హరిహరులము కమలజుడు మా ముగ్గురికి మరొక ముగ్గురిని చూపించావు, మరొక విష్ణువును మరొక బ్రహ్మను మరొక శంకరుని చూపించావు. నీ యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మాకేమాత్రము కూడా శక్యము కాదు. అయితే ఏం కోరిక నిన్ను కోరనమ్మా, మనకు ఆదర్శం అండి. నిజంగా భగవంతుడే కనపడితే భక్తుడు వరం కోరుకుంటే వాడు నిజమైన భక్తుడు కాదు. ఐహికములైన వరములు కోరుకోకూడదు, భోగభాగ్యములు కోరుకోకూడదు. కోరుకుంటే మోక్షమును కోరుకోవాలి. నిజమైన భక్తుడు మోక్షమును కూడా కోరడు, భక్తిని మాత్రమే కోరుతారు. శివానందలహరి రాసి శంకర భగవత్పాదులు నాకు ఇవ్వటానికి నీ దగ్గర ఏమున్నదయ్యా అన్నారు ఆయన. ఏమిస్తావు చెప్పు. అశనం గరళం, వసనం చర్మ, వాహనం మహోక్ష, ఫణీ కలాప, మమ దాస్యసి కిం కిమస్తి శంభో, తవ పదాంబుజ భక్తిమేవ దేహి. ఏమి రచనండి శంకర భగవత్పాదులు. ఏమిస్తావయ్యా, మేమేమి అడుగుతాం, నీవేమి ఇవ్వగలవు, నీ దగ్గర ఉండేటువంటి ఆహారం ఏమిటి, నీవు తినే ఆహారం ఏమిటి? అశనం కాలకూట విషము. వసనం చర్మ, ఏనుగు చర్మాన్ని ధరిస్తావు. వాహనం మహోక్ష, ముసలి ఎద్దు వాహనము, మెడలో పాములు ఆభరణములు. మేము నిన్ను అడిగితే ఇవే అడగాలి, నీవు ఇవ్వగలిగినవి కూడా ఇవే. కానీ మాకు విషయం ఏం చేసుకుంటాం, ముసలి ఎద్దునే చేసుకుంటాం, పాములను ఆభరణములుగా మేమెలా తీసుకుంటాం? కాబట్టి మాకివ్వటానికి నీ దగ్గర విలువైన వస్తువు అంటూ ఏమీ లేదు. కాబట్టి నీవు ఇవ్వగలిగినది, నిన్ను మేము యాచించగలిగినది ఏదైనా ఉన్నది అంటే తవ పదాంబుజ భక్తిమేవ దేహి, నీ పాదార విందములైందు భక్తిని మాత్రమే ప్రసాదించు. ఏమంటే శంకర భగవత్పాదులంతటి వారు అలా ఈశ్వరుని కోరితే ఇక మనం భక్తిని ఇమ్మనమని భగవంతుని ప్రార్థించడంలో ఆశ్చర్యమే ఉన్నదండి. ఆయన ఎంత చమత్కారంగా మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పదాంబుజ భక్తిమేవది కదలవద్దన్నారండి శంకరుని శంకర భగవత్పాదులు. నాయందే ఉండిపో, మయ్యేవ వాసం కురు. ఏమంటే భగవంతుడు ఒకే చోట ఉంటే మిగిలిన భక్తులంతా ఏమవుతారండి? ఒక్క శంకర భగవత్పాదుల యొక్క హృదయంలోనే శాశ్వతంగా ఉండిపోతే ఇక ప్రపంచంలో ఉండేటువంటి భక్తులందరినీ కాపాడవలసిన బాధ్యత భగవంతుని మీద లేదా? నీవు ఇటు అటు వెళ్ళవద్దయ్యా, మయ్యేవ వాసం కురు, నాయందే ఉండిపో, మరొక చోటికి వెళ్ళవద్దు. ఎందుకని నీవు బోయవాడవు. బోయవాడు ఏం చేస్తాడు చెప్పండి? జంతువులను వేటాడతాడు. నీవు జంతువులను వేటాడటానికి ఎక్కడికో అడవికి వెళ్ళక్కర్లేదయ్యా, నా హృదయంలోనే ఉన్నారు ఆరు శత్రువులు, కామ క్రోధ లోహ మోహ మదమత్సరములైన అరిషడ్వర్గములను నీవు జయిస్తావు, బోయవాడవు. కాబట్టి నా హృదయంలో కూడా ఈ ఆరు జంతువులు ఉన్నాయి. కాబట్టి నీవు వేటాడేటువంటి వాడవు, కాబట్టి వేటాడు. నాలో ఉన్నటువంటి ఈ ఆరుగురు శత్రువులను నీవు జయించగలిగితే అడవులకు వెళ్ళి జంతువులను వేటాడినందువల్ల నీకేం ఫలం కలుగుతుందో, నాలో ఉండేటువంటి కామక్రోధ లోభ మోహ మదమత్సరములైనటువంటి అరిషడ్వర్గములను జయించడం వలన నీకు ఆ ఫలం కలుగుతుందన్నారు ఆయన. స్వామిన్ ఆది కిరాత మామక మనఃకాంతార సీమాంతరే వర్తంతే బహవో మద మోహ మాత్సర్య జషాదయ తాన్ హత్వా మృగయా విరచిత ఫలం వా సంప్రాప్సేసి. అంటే నాలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి అరిషడ్వర్గములు నాలో లేకుండా చేయమని కవులు అలా అడుగుతారండి, మనం అలా చమత్కారంగా అడగలేము. మాగచ్చస్త్వం ఇతస్తత భోమయ్యేవ వాసంకురు, అటు ఇటు వెళ్ళవదయ, నాయందే ఉండిపో. స్వామిన్ ఆది కిరాత మామక మనఃకాంతార సీమాంతరే వర్తంతే బహవో మోహ మద మాత్సర్య జషాదయ తాన్ హత్వా మృగయా విరచిత ఫలం వా సంప్రాప్సేసి. అలాగే ఇక్కడ కూడా అమ్మా నేనే కోరిక కోరను. విష్ణువు ఏ కోరిక కోరుకున్నాడో తెలిసిన తర్వాత, విన్న తర్వాత మనం కూడా ఐహికములైన కోరికలు కోరకుండా మన నిజమైన నిర్మలమైన మనస్సుతో నిష్కల్మషమైన మనస్సుతో భగవంతుని ప్రార్థిస్తే మనకేమివ్వాలో ఆయనకు తెలుసండి. వేరే వాచ్యంగా నాకు భోగభాగ్యములు ఇవ్వు, ఐశ్వర్యం ఇవ్వు, సంతానం ఇవ్వు, మరొకటి ఇవ్వు, మరొకటి ఇవ్వని మనం వాచ్యంగా కోరుకోనక్కర్లేదు. త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మల ద్వారా నిర్మలమైన మనస్సుతో మనం భగవంతుని ప్రార్థిస్తే మనకేమివ్వాలో ఏం కావాలో ఆయనకు తెలుసు. మనం కోరుకోవలసింది భక్తి మాత్రమే. విష్ణు అంతటి వాడు ఏం కోరాడో చూడండి, ఎంత జ్ఞానప్రధానుడో సత్వగుణ సంపన్నుడో. అమ్మ కోరగాబోను వేరుండు కోరికలను, ఇతరమైన కోరికలను నేను వేటిని కోరనమ్మా, ఏం కోరుతాను, ఒక్కటే కోరుకో కోరుకుంటాను, అంబ యాచే అంఘ్రి కమలం ప్రణిపత్య కామం. నేను ఎల్లప్పుడూ నీకు నమస్కారం చేయవలే, అది కూడా కాకుండా నీదు రూపంబు నా అమది నిలుచుడొకటి, నీ మంగళమైన రూపం సర్వమంగళ భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని, ఎంత మంగళప్రదమైన రూపం అనేది సర్వమంగళవు కదా, అలాంటి నీ రూపము నా హృదయంలో శాశ్వతంగా ఉండిపోవాలి. నేను వేరే కోరిక కోరుకోను, నీవు నా హృదయంలో ఉంటే చాలు, నేను అన్ని పనులను సక్రమంగా నిర్వర్తించగలను. అది కూడా కాకుండా చిత్తే సదా వసతు రూపమిదంతవైత నామాపి వక్త్రకుహరే సతతంతవైవ. నీ యొక్క నామము నా నాలుక మీద అనవరతము నర్తించవలే, నిత్యము నేను నీ నామపారాయణ చేయవలే. ఎందుకని ఆమె నామపారాయణ ప్రీతానంది విద్యానటేశ్వరి, ఆ నామపారాయణం అంటే ఆమెకు చాలా ఇష్టం. కాబట్టి అలాంటి నామపారాయణము చేసేటువంటి ఆ శక్తిని నాకు అనుగ్రహించు. నా నాలుక మీద నీ నామము అనవరతము నర్తించడం కంటే నేను కోరుకోదగ్గ కోరికేమీ లేదు. అది కూడా కాకుండా సందర్శనం తవ పదాంబుజయో సదైవ, ఎల్లవేళలా నీ పాదార విందములను సందర్శించవలే, నిన్ను చూడవలే, నీ రూపం నా మదిలో నిలబడాలి, నీ నామాన్ని నా నాలుక మీద అనవరతము నర్తించేటట్లుగా చేయవలే, నిత్యము నీ నామాన్ని నేను జపించవలే. అందుకని నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమన తం నమామి హరింపరం. తక్కినవి ఏమి చేసినా మనస్సు నిర్మలం కావండి, భగవన్ నామాన్ని చెప్పేటప్పుడు గనక మనస్సు ఇతరమైన విషయాల మీదకి వెళితే ఆ శృతి లయా సమన్వితంగా రాగాత్మకంగా మనం నామం చెప్పినట్లయితే, శృతి లయలు తప్పినట్లయితే ఆ నామం రక్తి గట్టదు. మీరు పూజ చేసేప్పుడు మీ మనస్సు ఇతరమైన విషయాలకు వెళ్ళవచ్చు, ఏ ఇతరమైనటువంటి కర్మ చేసినా మీ మనస్సు ఇతరమైన విషయాల మీదకు భ్రమించవచ్చునేమో కానివ్వండి, భగవన్ నామాన్ని చెప్పేటప్పుడు మటుకు మనస్సు ఇతరమైన విషయాల మీదకు పోవడానికి అవకాశం లేదు. నీ నామముచే నా మది నిర్మలమై ఉన్నది. మనస్సు నిర్మలం కావాలంటే భగవన్ నామాన్ని మించినది లేదండి. శ్రీహరి కీర్తనముచే దేహాది ఇంద్రియ సమూహము మరచి సోహమైనదే చాలు. ఆ 10 నిమిషాలు, ఆ 15 నిమిషాలు, ఆ 20 నిమిషాలు మీరు లలితా సహస్రనామాలు ఒక విధమైన రాగయుక్తంగా చదువుతున్నప్పుడు మీ మనస్సు ఇతరమైన విషయాల మీదకు పోదు. భగవంతుని పాదాల మీద పూజ చేసేప్పుడు మీ మనస్సు ఇతరమైన విషయాల మీదకు పోవచ్చు. శ్రీహరి కీర్తనముచే దేహాది ఇంద్రియ సమూహము మరచి, శరీరంలో ఉండేటువంటి అన్ని ఇంద్రియములను మర్చిపోయి భగవంతునితో సహా అహం, నేనే అతడు అతడే నేను అన్న భావన రావాలంటే ఒక్క భగవన్ నామ సంకీర్తన తప్పితే మరి ఇంకేది మార్గం కాదు. అందుకనే ఆమె కూడా ఏం చెప్పింది, నాకు నామపారాయణం అంటే చాలా ఇష్టం, మీరు తక్కిన జపాలు పూజలు హోమాలు ఏం చేసినా నేను అంతగా పట్టించుకోను, కానీ మత్ప్రీతయే నేను సంతోషించాలని కానీ మీ కోరికలన్నీ ఫలించాలని కానీ అనుకున్నట్లయితే మత్ప్రీత్య సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశయ. ఎవరైతే నామపారాయణ చేస్తారో ఏష ప్రియతమో జ్ఞేయ, అతడు నాకు చాలా ఇష్టుడు. మనమందరం రోజు ఏదో ఒకటి అరా నామాన్ని చెప్పుకుంటూనే ఉన్నాం, ఒక భవానీ నామము, ఒక దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద, అలాగే ఏ నామాన్ని తీసుకున్నా అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ నామం. కాబట్టి నీ నామము నా నాలుక యందు అనవరతము నర్తించవలే. అది కూడా కాకుండా ఎలా నన్ను కాపాడాలో తెలిసిన ఈ విష్ణువు నాకు దాసుడు అని నీవు అనుకోవాలి. మరొక కోరిక నాకు లేదు, నన్ను ఏదో ఆకాశానికి ఎత్తించి నేనేదో స్థితికారకుడను బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణువు పాలన చేస్తాడని ఒక పెద్ద పీట వేసి నన్ను నీవు చూడనక్కర్లేదు, వీడు నాకు దాసుడు అనే భావన నీకు నా మీద ఉన్నట్లయితే నన్ను పాలనము చేయవలనమ్మ, పరమకృపను మహాదయతో నీవు నన్ను కాపాడవలే. ఏమంటే ఆయన చెప్పుకుంటున్నాడు, పామరుడను నేను, నాకేమీ చదువు సంధ్యలు రావు, ఏమీ తెలియదు, అజ్ఞానం, కాబట్టి నిన్ను కీర్తించడం ఒక్కటే నాకు కావాలి, నీ రూపము నా మదిలో నిలబడాలి, నీ పాద దర్శనం చేయవలే, నిన్ను చూడవలే, నీ నామాన్ని చెప్పవలే, ఇంతకంటే నేను వేరే కోరిక ఏమీ కోరను. కాబట్టి నీ మదికి వచ్చినంత మన్నింపు అమ్మా, పామరుడను చదువు సంధ్యలు లేనివాడను అని ఎంత తెలివిగా మాట్లాడుతున్నారో చూడండి విష్ణుమూర్తి. పూర్తిగా నువ్వు నన్ను అనుగ్రహించాలని మళ్ళీ భగవంతుని మనం శాసించగలంటండి, ప్రార్థించాలే కానీ నీ దయ నా మీద ప్రసరింపజేయమని ప్రార్థించాలే కానీ నీవు నన్ను కాపాడి తీరాలేని మనం ఆజ్ఞగా మనం భగవంతుణ్ణి అడగలేమే. నీ మదికి వచ్చినంత మన్నింపుమమ్మ, నీ మనస్సుకు ఎంతవరకు నచ్చితే, ఎంతవరకు వీణ్ణి మనం కాపాడవచ్చును అని నీ మనస్సు కనిపిస్తే అంతవరకు నన్ను కాపాడ, అంతకు మించి వద్దు అని చూడండి. ఏము సృష్ట్యాధికం వినుమడించుట కల్ల భవదిచ్చ మా మీద ప్రబలకున్న, నీ యొక్క కోరిక మా మీద కలిగి ఉండకపోతే మేమేదో సృష్టి చేస్తాం, పాలన చేస్తాం, లయం చేస్తాం అనేటువంటి మాట కల్ల. నీ యొక్క అనుగ్రహం మా మీద ప్రసరించినప్పుడే నేను పాలన చేసిన, బ్రహ్మ సృష్టి చేసిన, రుద్రుడు లయం చేసిన, మేము ముగ్గురము ఈ పనులను చేయగలుగుతున్నామంటే ఎవరి యొక్క అనుగ్రహం చేత చేయగలుగుతున్నాం? నీ యొక్క అనుగ్రహం చేతనే చేయగలుగుతున్నాం. ధాత్రి సమస్తంబు ధరించుడది కల్ల ఆధార శక్తి ప్రపందకున్న, కంజాతహితుడు ప్రకాశించుడయు కల్ల తావక తేజంబు దవలకున్న. నీ యొక్క తేజస్సు గనక ప్రసరించి ఉండకపోతే సూర్యుడు కూడా ప్రకాశించడు. కంజాతహితుడు అంటే కంజాతము అంటే పద్మము, పద్మములకు హితుడు ఎవరండి? సూర్యోదయంతో పద్మాలు వికసిస్తాయి. కాబట్టి పద్మాలు వికసించడానికి కారకుడైనటువంటి సూర్యుని కూడా ప్రకాశించి లోకానికి వెలుతురు ప్రసాదించాలంటే ఆ సూర్యుని మీద కూడా నీ యొక్క అనుగ్రహం ప్రసరించాలి. అలా అనుగ్రహం ప్రసరిస్తేనే సూర్యుడు ప్రకాశించగలుగుతాడు. అలాగే సకల జంతువులను సంచరించుట కల్లా, మనం కూడా జంతువులమే, సకల ప్రాణులు చక్కగా స్వేచ్ఛగా సంచరించాలి అంటే నీ యొక్క అనుగ్రహం ఉంటేనే. నీ శక్తి ఏగే లేకపోతే మేమెవరము ఏ పని చేయలేం. అది కూడా కాకుండా విద్య గల బుధవర్యుల విద్య బీవ, కీర్తి గల పుణ్యమూర్తుల కీర్తి బీవ, అలా కీర్తి కలిగినటువంటి పుణ్యమూర్తుల యొక్క ఆ కీర్తివి కూడా నీవే అని అనేక రకాలుగా ఆ స్తోత్రం చేశారు. తర్వాత అమ్మా అసలు వేదములను సృష్టి చేసినారు దానవు నీవు, అసలు మోక్షమునకు మూల కారణము నీవు, ఈ ప్రపంచమునకంతకు ఆది మూలమవు నీవు, నీవే స్వధాస్వరూపము, నీవే గతివి, సమస్తమును నిర్వహించేటువంటి దానవు నీవే అని అలా అని ఇంకా స్తోత్రం చేశాడు. ఎల్లప్పుడూ భవచ్చరణమే శరణం వని నమ్మినాడను. అందుకనే శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచం అనుకుంటామే. మనం ఎవరిని శరణు వేడాలండి? భగవంతుని యొక్క పాద పద్మములను శరణు వేడవాలి. అలాగే ఓ తల్లి దురాపమైన పరితాపము తారసమయ్యనేని, తట్టుకోలేనటువంటి పరితాపము దుఃఖము నాకేదైనా కలిగినట్లయితే నన్నుల్లమునందు వేరొకని యోజగణింపగా మనస్సులో నన్ను పరాయవానిగా నువ్వు భావించవద్దు, నేను నీ వాడను అని బుద్ధిపెట్టు అని ఆ అమ్మ యొక్క పాదములకు నమస్కరించి అలా నిలబడితే అమ్మ చూస్తూ ఉన్నది ఆ విష్ణుమూర్తిని. అఖండమైన జ్ఞానము నిమ్మని అడిగారు. అలా అఖండమైన జ్ఞానమునిచ్చి చివరికి ఎలా కాపాడమన్నారు తెలిసిన? నీ కన్న కొడుకును నీవెలా చూస్తావో నన్ను కూడా నీవెలా చూడవలే, కన్న కొడుకులాగా నన్ను నీవు చూడవలే అని అనేక రకాలుగా స్తోత్రం చేసిన తర్వాత శంకరుడు స్తోత్రం చేయవలే, ముందు విష్ణుమూర్తి స్తోత్రం చేశారు. అమ్మా నీ యొక్క ప్రభావమునకు అర్హుడై విష్ణుమూర్తి స్థితికారకుడై నిన్ను అలా స్తోత్రం చేసి నీ అనుగ్రహమును పొందితే మరి బ్రహ్మ కూడా సృష్టి చేయగలిగినటువంటి వాడైతే నేను మాత్రము నీకు బ్రహ్మ విష్ణులతో సమానుడను కానా, వారిని ఎలా చూచావో నన్ను కూడా నీవు అలాగే చూడాలి కదా, వారితో పాటే నేను కూడా, కాబట్టి వారి ఎందు ఎలాంటి అభిమానమును ప్రేమను ఉంచావో నా ఎందు కూడా అలాంటి ప్రేమనే ఉంచుమని ఆ శంకరుడు కూడా ప్రార్థించి, అమ్మా భూమి మొదలైనటువంటి పంచభూతములు పృథివ్యాపస్తేజో వాయురాకాశములు నీవే, అలాగే ఇంద్రియములు నీవే, బుద్ధివి నీవే, చిత్తము నీవే, అహంకారము నీవే, సమస్తము నీవే. అందుకనే మనం ఆ సప్తశతిలో యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః, యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటామే. అమ్మా లోకంలో చాలామంది తెలియని వారు, అజ్ఞులైనటువంటి వారు, హరిహరాదులు ఈ ప్రపంచమునకంతకు ఆదిభూతులని మూల కారణమని ఎవరో చెప్తారు, కానీ అలా చెప్పేవారు ఎలాంటి వారో తెలిసినా మూర్ఖులైనటువంటి వారు, తెలియనటువంటి వారు. అజ్ఞానంలో పడి కొట్టుమిట్టాడుతూ బ్రహ్మ సృష్టి చేస్తాడని, విష్ణువు పాలన చేస్తాడని, రుద్రుడైన నేను లయం చేస్తానని వారేదో తెలియనటువంటి మూర్ఖులుగా మాట్లాడితేటువంటి మాటలు కానీ కాదు, అది నిజం కాదు. అది కూడా కాకుండా, నీవు అజ విష్ణు శివాకృతి భావమునంజేసి జగము ప్రబలించియు ఆపై వేరుగా మతి కలిగిన ఆవర్జించదవు. నీవు సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవిందరూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధానకరీశ్వరి, నీవు అజ విష్ణు శివాకృతి భావమునంజేసి ఈ ప్రపంచమునంతా కూడా సృష్టి చేస్తావు, పాలన చేస్తావు, లయం చేస్తావు. అది కూడా కాకుండా, అసలు మేము సృష్టి చేయగలిగామన్నా, విష్ణువు పాలన చేయగలిగాడన్నా, నేను లయం చేయగలిగానన్నా ఇది మా గొప్పతనం కాదు. నీ పాద పద్మముల ఎందుండేటువంటి పరాగం, దానిని తీసుకుని బ్రహ్మ సృష్టి చేశాడు, దానిని తీసుకుని విష్ణువు పాలన చేశాడు, దానిని తీసుకుని నేను లయం చేశాను. ఇదే భావాన్ని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఉంచారు. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన్ అవికలం వహచ్చేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుజ్జైనం భజతి భస్మోద్ధూళన విధిం. ఇలాంటి శ్లోకాలకు అన్వయ క్రమంలో మనం అర్థం చెప్పుకుంటే, తాత్పర్యం చెప్పుకుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మామూలుగా తాత్పర్యం చెప్పడం వేరు, కానీ ఆ శ్లోకం మీద శంకర భగవత్పాదులు అమ్మ యొక్క పాద పరాగము తీసుకునే బ్రహ్మ సృష్టి చేసినా, విష్ణువు పాలన చేసినా, రుద్రుడు లయం చేసినా, త్రిమూర్తులకు ఆ పాద ధూళి తోడ్పడ్డదని చెప్పడానికి, అమ్మ విరించి అంటే బ్రహ్మ ఉన్నాడే, తవ చరణ పంకేరుహ భవం, నీ యొక్క పాద పద్మముల నుండి పుట్టినటువంటి ఆ పరాగం ఏదైతే ఉన్నదో దానిని తనీయాంసం పాంసం అణువంతను తీసుకొని సంచిన్వన్ సంపాదించినటువంటి వాడై అవికలం లోకాన్ విరచయితి, ఈ లోకములను అన్నిటినీ ఏమాత్రము వైకల్యము లేకుండా బ్రహ్మ సృష్టి చేయగలుగుతున్నాడంటే నీ పాద పద్మములలో ఉండేటువంటి ఆ పరాగమును తీసుకొని మాత్రమే సృష్టి చేయగలుగుతున్నాడు, లేకపోతే చేయలేడు. అలాగే వహచ్చేనం శౌరిహి కథమపి సహస్రేణ శిరసాం, అలాగే శౌరిహి ఆ విష్ణుమూర్తి ఉన్నాడే, ఏనం ఈ పాదధూళిని ఏం చేస్తున్నారు, ఇంచుక ఆ పాదధూళిని తీసుకొని సహస్రేణ శిరసాం, వేయి శిరస్సులు కలవాడని కదా మనం విష్ణుమూర్తిని గురించి చెప్పుకుంటున్నాం, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఆ వేయి శిరస్సుల మీద ధరించి ఆయన పాలన చేయగలుగుతున్నాడు. అలాగే ఇక శంకరుడు దీనిని చక్కగా మెదిపి ఆయన దానిని తీసుకొని ఆయన లోకాలను లయం చేయగలుగుతున్నాడు. అంటే త్రిమూర్తులకు సృష్టి స్థితి లయాది శక్తులు రావడానికి కారణము నీ పాదధూళి మహిమ చేతనే వారు చేయగలుగుతున్నారు, కానీ లేకపోతే వారు ఏమీ చేయలేరు. కొన్ని కొన్ని విషయాలు దేవీ భాగవతంలో ఊరికే పునరుక్తం అవుతాయి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వారెవరు, సూర్యచంద్రుల, అగ్నిహోత్రుల, ఆదిత్యుల అనే మాట ప్రతి స్కంధంలోనూ ప్రతి ఒక్కరూ ఆ సందేహాన్ని అడగడం, దానికి ఏదో సమాధానం రావడం మనకు దేవీ భాగవతంలో కనపడుతుంది. అది సరే కానీ అమ్మ, మేము విమాన సంగతులమై వచ్చాం కదా, మా ముగ్గురిలో ఈ ప్రపంచమునంతా సృష్టి చేసిన వాడు బ్రహ్మయ, లేదు పాలించినవాడు విష్ణుమూర్తియా, లేదు లయం చేసినవాడు శంకరుడా అని ఎవరు మమ్ములను స్తోత్రం చేస్తున్నారు, కానీ ఇందులో ఏమాత్రము నిజం లేదు. మా ముగ్గురికి ఆయా శక్తులు రావడానికి కారణము నీవే. అందుకనే బ్రహ్మ జగత్ సృజతి పాలయతి ఇందిరేశః శంభుర్ వినాశయతి దేవి తవ ప్రభావైః నశ్యాత్ కృపా యది తవ ప్రకట ప్రభావే నశ్యుః కథంచిదపి తే నిజ కార్య దక్షాః. ఆమె అనుగ్రహం లేనిదే వారు ఆ పని చేయలేరు అని అప్పటికింకా స్త్రీలుగా ఉన్నారుగా, ఆడు జన్మమైన అది అభీష్టమే మాకు. ఏమంటే భగవంతుని సేవ చేయడానికి స్త్రీ ఏమిటి, పురుషుడేమిటి? అందుకనే చాలా చోట్ల స్త్రీ పురుష వివక్ష కాదండి, జాతి గుణములతో కూడా సంబంధం లేదు. భగవంతుని సేవించి తరించడానికి భక్తి మార్గం ఒక్కటియే శరణ్యం. అందుకనే భక్త్యా తుష్యతి కేవలం నచ గుణై భక్తి ప్రియో మాధవ, అలాగే భక్తిగమ్య భక్తివశ్య భయాపహ అని మనం చెప్పుకుంటాం. అలాగే భక్తిని మించినటువంటిది ఏమీ లేదే. అందులో ఈరోజు సోమవారం కాళహస్తీశ్వర శతకంలో కూడా ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు దూచే తానే విద్యాభ్యసనంబనర్చకరి చెంచు ఏ మంత్రమూహించే బోధావిర్భావ నిదానములు చదువులయా కాదు మీ పాద సంసేవాసక్తియే కాక జంతు తదిగిన శ్రీ కాళహస్తీశ్వర. సాలెపురుగు ఏ వేదం చదివిందండి? పాము ఏ శాస్త్రము చూచింది? ఏనుగు ఏ విద్య నేర్చింది? చెంచు ఏ మంత్రమూహించే తిన్నడు? ఆ శివలింగమును చూచి ఇంటికి తిరిగి వెళ్లకుండా ఇతడు నా వెంట వస్తేనే నేను మన ఊరికి వస్తానని తోడి బాలకులను పంపించి వేసి రోజుకొక జంతువును వేటాడి మాంసమును వండి తీసుకుని వచ్చి శంకరునికి నివేదన చేసి శంకరుడు ఒక్కొక్క రోజు తినకపోతే కాలవో క్రొవ్వవో సవిగావో అని అడిగి అతని చేత మాంసమును తినిపించారే. అందుకనే శంకర భగవత్పాదులు శివానందలహరిలో భక్తి కిం నకరోతి అహో వనచరో భక్తావతం సాయతే, భక్తి ఏమి చేయదు వనచరుణ్ణి కూడా భక్తునిగా మార్చివేసింది. మార్గావర్తిత పాదుక పశుపతే అంగస్య కూర్చాయతే, గండూషాంబు నిషేచనం పురరిపోహ దివ్యాభిషేకాయతే, కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే. చెప్పండి దానికి ఎంత సరళమైన సంస్కృతం అండి. కించిత్ కొంచెము, భక్షిత తినగా, శేష మిగిలినటువంటి, మాంసకబళం మాంసపు ముద్దను అప్పటికప్పుడు వండి తీసుకుని వచ్చి నివేదన చేసిన పదార్థంగా శంకరునికి సమర్పించారే. ఆయన తిన్నారు. ఆ హరద్విజుడు ఏమయ్యా ముక్కంటి ఎరుంగవే నొసలి కంటి మహత్వము నీకు కలుగుటలు, నేను ఆలయాన్ని చక్కగా శుద్ధి చేసి అలికి ముగ్గులు పెట్టి వెళితే మొరనాడు నేను వచ్చేటప్పటికి ఎంగిలి మంగళమైపోతున్నది, ఏమిటిది, ఎవరయ్యా నీకంత ఇష్టులైన వారు, ఎలా తింటున్నావు? రేపు నా భక్తుడు అతను వస్తాడు, శివలింగము వెనక నువ్వు దాగి ఉండు, అతని భక్తిని పరీక్ష చేస్తానని చెప్పి అలాగే ఆ మొరనాడు ఆ హరద్విజుడు ఆ శివలింగము వెనక దాగి ఉంటే తిన్నడు యథాప్రకారంగా మాంసమును వండి తీసుకుని వచ్చి నివేదన చేస్తే తినకపోతే కొంతసేపటికి కంటి వెంబడి నీరు కారుతుంటే విన్నమందులు కన్నమందులు పేరునెయ్యి ఒకటేమిటి వాడికి తెలిసిన మందులు అరణ్య ప్రాంతం కదండి గజారణ్య ప్రాంతము, ఏది చేసినా కూడా ఆ కన్ను బాగుపడకపోతే అలా నీరు కారుతుంటే కొంతసేపటికి రక్తం కూడా కారటం ప్రారంభిస్తే కన్నుకు కన్నే మందు అనుకుని తన చేతిలో ఉన్నటువంటి బల్లెముతో ఆ కన్నును ఊడబెరికి శివునికి ఉంచారే. రెండవ కంటి వెంట కూడా అలాగే రాబోతుంటే మరల రెండవ కన్నును పెకలించబోతే శంకరుడు ప్రత్యక్షమైనారే. హరద్విజుడు ఆశ్చర్యపోయినాడు. ఆత్మాత్వం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం గృహం పూజాతే వివిధోపభోగ రచనా నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిర యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. సోమవారం ఎంతమంది ఆ పంచాక్షరి, నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వర నాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశివాయ వశిష్ట కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ య నమశివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశివాయ. పంచాక్షరమిదం పుణ్యం ఎప్పటి శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. కాబట్టి తరించడానికి భక్తి మార్గం ఒక్కటే, ఇతరమైనటువంటివి ఏమీ లేదు. ఆడు జన్మైనా మాకు ఇష్టమే. అందుకనే రామాయణంలో కూడా శబరి రామచంద్రమూర్తితో అంటుంది, మా గురుదేవులు కూడా యోగ దృష్టితో చూచి నీ యొక్క రూపము ఇలాంటిదని చెప్పగలిగారే కానీ ప్రత్యక్షంగా చూడలేదు, నేను నీ యొక్క ప్రత్యక్షమైన రూపాన్ని చూడగలిగాను, అయినా తక్కువ జాతిలో పుట్టిన దానను మోక్షము నిమ్మని అడగడానికి కూడా అవకాశం లేదు అంటే అక్కడ రామచంద్రమూర్తి చెప్పారండి, పుంస్త్వము కాదు స్త్రీత్వము కాదు జాతితో గుణముతో మాకు పనిలేదు, మద్భజనే భక్తిరేవ అత్ర కారణం. భక్తి కూడా ఊరకే కలగమంటే కలగదండి, ఎలా కలుగుతుందిరా? సతాం సంగతిరేవత్ర ప్రథమం సాధనం. సజ్జన సాంగత్యము మొట్టమొదటి మెట్టు. ద్వితీయం మత్ కథాలాప, రెండవది భగవత్ కథాశ్రవణం. తృతీయం మత్ గుణే రతి, మూడవది భగవంతుని యొక్క గుణములను కీర్తించడం. ఈ మూడు చేస్తే భక్తి కలుగుతుంది. కాబట్టి స్త్రీ పురుష వివక్ష కాదు, జాతితో సంబంధం కాదు, భక్తి ఒకటే, స్త్రీ అయినా పురుషుడైనా. కాబట్టి ఆడు జన్మమైన మాకది అభీష్టము, కానీ ఎప్పుడు నీదు సేవనంబు కలిగనేని. ఆడవాళ్ళమైనంత మాత్రాన నీకు సేవ చేయడానికి వీలు లేదంటే మాకు ఆడజన్మ అక్కర్లేదు. నీ సేవ లభించినప్పుడు మాకు ఆడు జన్మైనా పర్వాలేదు, ఏ జన్మ అయితే ఉంది, నిన్ను సేవించడమే, నీ అనుగ్రహాన్ని పొందడమే. కాబట్టి ఎల్లవేళల కరుణించి ఇటులుంచుము అంబ పురుష భావం అధికమగునే. పురుషుడే గొప్ప, స్త్రీ తక్కువ అనుకోవడానికి వీలేదు. పురుషభావం గొప్పది కాదు స్త్రీ. ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుంది కదండి. శంకర భగవత్పాదులే అనలేదా? తత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదమ్మన్నారే, మా నిన్ను వివాహం చేసుకోవడం చేతనే శంకరుడు మహా అదృష్టవంతుడైనాడన్నారు. తత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం జనని తవ సౌభాగ్య మహిమ. మా శంకరుడు ఏం కోరుకున్నారండి? భవత్ పదద్వయము దక్క మరొక్కటి నొల్లను, నాకు కూడా నీ పదార విందముల సేవనం. ఆమె పాదములను పూజిస్తే చాలండి, తక్కిన దేవతలంతా కూడా. మళ్ళీ చివరి రోజు కాబట్టి మొదటి రోజు చెప్పుకున్న ఆ శ్లోక భావాన్ని మళ్ళా చెప్పుకుంటున్నాం. తక్కిన దేవతలందరూ చేతిలో అభయముద్రను వరముద్రను కలిగి ఉన్నారు. అమ్మ చేతిలో అభయముద్ర లేదు, వరముద్ర లేదు. ఎందుకని? నాలుగు చేతులలో నాలుగు, పుండ్రేక్షు పాశ అంకుశ పుష్పబాణ హస్తే, నాలుగు చేతులలో నాలుగు ఉన్నప్పుడు వేరే అభయముద్ర వరముద్ర ఎక్కడ ఉన్నది? కానీ నీవు తక్కిన దేవతల వలె చేతిలో అభయముద్రను వరముద్రను కలిగి ఉండకపోయినప్పటికీ సమస్త లోకములకు దిక్కైనటువంటి నీ పాదములను గనక పూజించినట్లయితే నీవు నీ బిడ్డలను అనుగ్రహించగలుగుతావు. భయాత్రాతుం దాతుం ఫలమపిచ వాంఛా సమధికం. బిడ్డలకు కలిగిన భయాన్ని పోగొట్టడానికి కానీ, బిడ్డలు కోరుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వటానికి కానీ నీ పాదములే చాలన్నారు శంకర భగవత్పాదులు. సౌందర్యలహరులు. కాబట్టి ఇక్కడ శంకరుడు కూడా భవత్ పదద్వయము దొక్క మరొక్కటి నొల్లను, నీ పదారవింద సేవనం. అలాంటి అదే త్వత్పదోత్ఫుల్ల సరోజషండ మధుపూరము క్రోలకయ్యున్నతో, నీ పాద పద్మములు. పద్మంలో ఏముంటుంది? మకరందం ఉంటుంది. అంటే నీ పాద పద్మములు సేవించకపోయినట్లయితే క్షణయం కూడా కల్పములుగా కనపడతాయి. అహర్నిశంబు నిన్నొల్లక అన్యులను కొలుసు యోగులు. చూడండి, నిన్ను సేవించకుండా ఇతరులను సేవించేవారు, ఇతరులను పూజించేవారు గనక ఎవరైనా లోకంలో ఉన్నట్లయితే, వారంతా ఎవరో తెలిసినా దైవము చేత వంచింపబడిన వారు, భగవంతుని చేత మోసగింపబడిన వారు, విధివంచితులు. వారే ఇతరులను ఎవరినైనా పూజిస్తారు, కానీ విధివంచితులు కానటువంటి వారు నిన్నే తప్పకుండా పూజ చేస్తారు. అమ్మా వృధా మాటల లాభం వేమి. ఇన్ని మాటలు చెప్పవలసిన పని ఉందా నీకు? ఇంతసేపు నీతో నేను మాట్లాడానే, ఇంతసేపు మాట్లాడవలసిన అవసరం లేదే. ఏం కావాలి? అనుగ్రహించు భావం బది నీకు బడవనేని. ఒక్కటే కోరిక, అసలు నన్ను అనుగ్రహించాలనే కోరిక నీకున్నదా లేదా? నన్ను కాపాడాలనే కోరిక నీకున్నదా లేదా? నేను నీకు పుత్రుడనే భావం నీకున్నదా లేదా? ఉంటే ఏం చేయమంటావయ్యా? నవాక్షర మంత్రాన్ని నాకు, ఐం హ్రీం శ్రీం చాముండాయై విచ్చే నవాక్షర మంత్రం. అదే సప్తస్థితిలో ఉన్న మంత్రం. ఆ మంత్రాన్ని నాకు నిత్యము, నేను ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటాను, నీ అనుగ్రహాన్ని పొందుతాను. అంతకంటే నేనేమి నిన్ను కోరటం లేదు. అంటే దయ తలచింది, నవాక్షర మంత్రము నిచ్చింది, దానిని ఆయన స్వీకరించారు, సంతోషంగా ఉన్నారు. తర్వాత నేను స్తోత్రం చేశానని చెప్పారు నారదునితో బ్రహ్మదేవుడు. ముందు విష్ణువు స్తోత్రం చేశాడు, తర్వాత శంకరుడు స్తోత్రం చేశారు, తర్వాత నేను స్తోత్రం చేశాను. అమ్మా నేను నిర్వచింప శృతి నేర్చినదే నేను చెప్పకున్నే. వేదములు కూడా నేను స్తోత్రం చేయలేము. నిన్న హయగ్రీవ అవతారంలో ఆ వేదస్తవము విన్నామే మనం. వేదములే నిన్ను కీర్తించలేవండి, ఇంకా సామాన్య మానవులమైన మేమెక్కడ కీర్తించగలమమ్మా? అది కూడా కాకుండా అలా గనక వేదములు గనక నిన్ను కీర్తించగలిగిన శక్తి కలిగినవైతే నిన్ను గురించి స్తోత్రం చేయకుండా ఉండేవా? నిన్ను కీర్తించకుండా ఉండేవా? శ్రీకరి స్వాహాయనుట మఖాదుల నిన్ను గూర్చినదే. యజ్ఞంలో మనం ఏదైనా ఆ హోమగుండంలో పదార్థం వేసేప్పుడు స్వాహ అని వేస్తాం, అది కూడా నిన్ను ఉద్దేశించి చేసిందే. సర్వజ్ఞవీవే, సర్వజ్ఞనామం లలితా సహస్రనామంలో కూడా ఉన్నది. అలాగే త్రిభువన జనని, ముల్లోకములకు నీవేనమ్మా తల్లివి, నీవు కాక మరెవరున్నారు? ఏ నరించువాడ జగమెల్లను నాకు పరుండు లేడు విజ్ఞాని ననంగ నేనయని శంకరి శంఖ యొకింతలేకలో నూనిది ధన్యతాగరిమము. ఇన్నాళ్ళు నేనే సృష్టి చేస్తాను, నాకంటే సృష్టి చేసేవాడు ఎవడూ లేడు అని నేనే ఇంతకాలము మహా గర్వంతో జ్ఞానహీనుడనై అజ్ఞానంలో పడి కొట్టుమిట్టాడాను. ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది, నేనేవన్నమ్మా సృష్టి చేయడానికి, నాకేమి శక్తి ఉన్నది? ఇంతకు మున్ను ధన్యుడను నేను అనుకున్నది అసత్యమైన విషయం. నేను చాలా ధన్యుడనని అనుకున్నాను ఇంతకుముందు. నీ దగ్గరికి వచ్చిన తర్వాత, నీ రూపము చూచిన తర్వాత, నీ నామాన్ని చెప్పిన తర్వాత అది అసత్యం. ఎందుకని? నీ చెంతకు వచ్చి నీ చరణ సేవ ఎనర్పగలిగే నీ సమీపానికి వచ్చాను, నీ పాదపద్మములను సేవించే అవకాశం కలిగినది. ఇక్క కృతార్థుడను, ఇప్పటికీ నేను కృతార్థుడను, ఇప్పటికీ ధన్యుడను, ఇప్పటికీ నేను అందరి చేత గౌరవింపదగిన వాడను. ఎప్పుడు నేను అందరి చేత గౌరవింపదగిన వాడనైనాను నీ దగ్గరికి వచ్చి నీ పాదపద్మములను సేవించి నిన్ను స్తోత్రం చేసి నీ యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని నేను చూడగలిగినప్పుడు నేను ధన్యుడను. ఇంతకుముందు నేనే గొప్పవాడని అనుకున్నటువంటివన్నీ కూడా యథార్థములు కావు. ఎక్కడ పుట్టానమ్మా నేను? నీ వలన కలిగినటువంటి ఒక పద్మమును ఆధారముగా చేసుకుని ఆ పద్మము నుండి నేను పుట్టాను. భవత్సేవకుడనైనాను, నాలో ఉండేటువంటి అజ్ఞానమును అలా తొలగించి నన్ను నీవు కాపాడవలసింది అని నీ చరిత్ర, నీ గొప్పతనము తెలియనటువంటి నీచుడు ఎవరైనా ఉంటే వారు బ్రహ్మ సృష్టి చేశాడని అనుకుంటారు, కానీ నీ యొక్క గొప్పతనం తెలిసిన వారెవరు బ్రహ్మ తన గొప్పతనం చేత ఈ సకల చరాచర ప్రపంచమును సృష్టి చేశాడని అనుకోరు. తెలివి గలవాళ్ళు తెలివి తక్కువలు అనుకుంటారు. అలాగే నన్ను నీవ సృజించితి, నన్ను సృష్టి చేసిన దానివి నీవే అయితే అని, అమ్మా నీ భక్తులకు మాత్రమే మోక్షము కలుగుతుంది, నీ యందు భక్తి లేనటువంటి వారికి మోక్షము కలగదు. తద్భక్తేతరులకు, అందుకనే మోక్షమునివ్వాలంటే ఆమె ఇవ్వాలండి. పలువురు దేవతలేల ముక్తికై సర్వ ప్రార్థనీయంబు దేవలలామంబు, దేవతలందరిలోకి శ్రేష్ఠురాలైనటువంటి ఆ జగన్మాతయే మోక్షమును ఇవ్వగలిగినటువంటిది. ఎలాంటిది ఆమె? వేదలతాపక్వ ఫలంబు, వేదమనేటువంటి తీగకు పండినటువంటి పండు. సర్వదా సమస్తమును ఇవ్వగలిగినటువంటిది, జగత్ ప్రారంభ మూలంబు, ఈ సృష్టికి మూలం ఆమెయే. కాబట్టి మోక్షమును ఇవ్వాలంటే నీవే ఇవ్వాలి. అలాంటి నీవు నీ భక్తులైన వారికి మోక్షమునివ్వగలుగుతావు. తద్భక్తేతరులకు దొరకునే ముక్తులు, నీ ఎందు భక్తి లేనటువంటి వారికి మోక్షము దొరకదే. అమ్మా ఎందుల కంబ పాట్లుబడి ఎన్నిటను కృషియించుట ఓ మహానంద విధాత్రి సారెకు మనంబున శాంకరి ఈశ్వరీ ఎటంచున్ తగ్గు భక్తి నీ జపము చూరగొనం గలవాడెవండు. ఇతరమైనవి ఏమీ చేయనక్కలేదండి. ఎందుకు తీర్థయాత్రలకు నేగుట నిన్ను సభక్తి కృష్ణ గోవింద హరి మురారి అని వేమరు చింతన చేసేడునట్టి ఆ అందపుట హాస్యమందిరమయ్యవును. వేరే తీర్థయాత్రలు అక్కర్లేదండి. అందుకనే కృష్ణకర్ణామృతంలో కూడా, ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా ఉన్నారే, లీలాసుకుల వారు కృష్ణకర్ణామృతం రాసి ఏమి చేయనన్నారు ఆయన. ఏం చేస్తావయ్యా? సంధ్యావందన భద్రమస్తు భవతే, సంధ్యావందనానికి ఒక నమస్కారం పెట్టారు. స్నానం తుభ్యం నమో, స్నానానికి ఒక నమస్కారం. భో దేవా పితరశ్చ తర్పణ విధౌ నాహం క్షమక్షమ్యతాం, దేవతలకు పితృదేవతలకు తర్పణాదులు కూడా విడవను, స్నానం చేయను, సంధ్యావందనం చేయను. మరి ఏం చేస్తావయ్యా? ఎత్ర క్వాపి నిషిద్య, ఎక్కడనో దేవాలయం ప్రాంగణంలో ఒక చోట కూర్చొని యాదవ కులాలంకారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని మాటిమాటికి స్మరిస్తాను, ఈ జన్మకది చాలనన్నారు ఆయన. ఎత్ర క్వాపి నిషిద్య యాదవ కులోత్తంసస్య కంసద్విష స్మారం స్మారం అహం హరామి తదలం మన్యే కిమన్యేనమే, వేరే నాకేం అక్కర్లేదు. కాబట్టి సారేకు మనంబున శాంకరి ఈశ్వరి, అలాగే నామం భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియ భక్తిగమ్య భక్తివశ్యా భయాపహ శాంభవీ శారదారాచ్య శర్వాణి శర్మదాయిని శాంకరి, ఇదిగో శ్రీకరి సాధ్వి శరశ్చంద్ర నిభానన, ఏమి నామాలండి? శాంకరి ఈశ్వరి ఎటంచు తగు భక్తి నీ జపము చూరగొనం గలవాడెవండు. ఎవడైతే నీ నామ జపం చేయగలుగుతారో వాడు అందు ఒకింతలోన జగదంబ ఇహంబు పరంబును అలా నామ జపం చేసిన వారు ఇహలోకములో ఉండేటువంటి సర్వసౌఖ్యములు అనుభవించి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ సౌఖ్యాలు అనుభవిస్తాడు. కాబట్టి వేరే ఏమీ చేయనక్కర్లేదు. అమ్మా, కావలనే వీడు సృష్టికై కమలభవుడు, వీడు ఈ బ్రహ్మ సృష్టి చేయాలనా? హరియును రక్షింపవలనే విష్ణువు రక్షించాలా? లయంబు శివుడు, శివుడు లయకార కూడా లేనిచో నెరవేరదే, నేను సృష్టి చేయకపోతే విష్ణువు పాలన చేయకపోతే రుద్రుడు లయం చేయకపోతే జరగవా? ఆ లీలలివి, ఇవన్నీ లీలలు. ఆ సమస్తము నువ్వు చేయజాలదు, ఈ సమస్తమును నీవే చేయగలవు. ఏదో మా మీద పెట్టి మాలో ఒకరిని సృష్టి చేయమని, ఒకరిని పాలన చేయమని, ఒకరిని లయం చేయమని మా చేత నీవి పనులు చేయిస్తున్నావు, కానీ అసలు సమస్తమును చేయగలిగినటువంటి దానవు నీవే, నీకంటే ఎవరున్నారు? సరే, ఇన్ని మాట్లాడాం కానీ ఆనాడు విష్ణుమూర్తి మధుకైటహులనే రాక్షసుల చేతిలో చిక్కి ప్రాణాలు పోతే పరిస్థితి ఏమిటో ఆలోచించు. ఆనాడు నీవు ఆకాశం మీద ఉండి నీ అద్భుతమైన సౌందర్యాన్ని చూపి మధుకైటహులను మాయామోహితులను చేసి ఉండకపోతే అంతవరకు విష్ణుదేవునితో యుద్ధం చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఆయుద్ధమును మాని కామ సంగ్రామం చేయడానికి సిద్ధపడితే విష్ణువు వారిని నీ యొక్క అనుగ్రహం చేత మాయలో పడవేసి వారిని వరం కోరుకోమని, తాను వరం ఇస్తానని, నీవు వరం కోరుకుంటే మేమిస్తామని రాక్షసులు, చివరికి విష్ణువు వరం కోరుకుంటే రాక్షసులు మాటకు కట్టుబడి వచ్చులైనారు. కానీ లేకపోతే నీ యొక్క అనుగ్రహమే లేకపోతే విష్ణువు ఆనాడు మధుకైటభులనే రాక్షసులను చంపగలడా? సాధ్యమవుతుందా? అలాగే నీ కరుణయక సముద్ధరణ కారణమయ్యే అతండు ఎవరు? విష్ణువు. నేను బ్రహ్మ. శంకరుడు జగజ్జన నాదులయందు శక్తతం పొరయుదుమేని, మేమే ఈ సృష్టి స్థితి లయాదులయందు శక్తి కలిగినటువంటి వారమైతే ఇక పొందని వారెవరు? అందరికీ జన్మ కారణం తెలియవచ్చు. మనందరికీ పుట్టుక ఎలా జరిగిందో, మన తల్లి ఎవరో, మన తండ్రి ఎవరో, మన జన్మకు కారణం ఏమిటో మనకు తెలుసు. అలాగే లోకంలో అందరికీ తెలుసు. కానీ నీకు తెలియరాదు, వినరాదు. అసలు నీ జన్మకు కారణం ఎవరో, నీవెవరవో. ఎందుకని అజ, ఈ నామం కూడా ఉన్నది, అజ ముగ్ధ క్షిప్ర ప్రసాదిని, అంటే శీఘ్రముగా భక్తులను అనుగ్రహించేటువంటి రూపం భవానీ. అనేకమైన నామాలున్నా ఆ భవానీ నామంతో గనక అమ్మను స్తోత్రం చేసినట్టయితే అప్పటికప్పుడే సాయుధ్య పదవిని ఇచ్చేసింది ఆ తల్లి. ఎందుకని అతను ఏదో ఒక ఉపనిషత్ వాక్యమును పలకబోతున్నాడు. తనను అమ్మను అభేదంగా భావించి అద్వైత భావనతో పూజించాడు. ఇది ఒక ఉపనిషత్ వాక్యమును చెప్పాడని ఆ తల్లి తదైవ దిశసి నిజ సాయుధ్య పదవి ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుకుట మకుట నీరాజిత పదామని మనం శంకర భగవత్పాదుల సౌందర్యలు శ్లోకం చదువుకున్నామే. అమ్మా, ఏ సృజయింతు ఈ హరి వహింతును రుద్రుడు చంపు నిక్కమే, కాసునకేని మామ్మము కార్య విషాదుల బనర్తువంచు సకలేసి నీ కలయే మాకు సహాయము కానిచో. నీ యొక్క అనుగ్రహమే లేకపోతే మేము ఆ పని చేయలేము. ఇక్కడ అడిగారు, అమ్మా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అంటే బ్రహ్మ ఏకమేవ, ఆయనకు మరొక వస్తువు లేడు, బ్రహ్మ ఒక్కడే అని కదా చెప్తున్నారు. మరి పురుషుడు ఉన్నారు కదా, స్త్రీవి నువ్వు, అసలు ఆయన ఉండి నీవు ఉంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటిది ఎలా సాధ్యమవుతుంది? బ్రహ్మ ఒక్కడే కదా, రెండవ వ్యక్తి లేడంటున్నారు కదా, అంటే నేనే పురుషుడను, నేనే స్త్రీని అని సమాధానం చెప్పిందాను. ఇంకెవరూ లేరు. అది కూడా కాకుండా ఆ రకంగా చెప్పి వారిని అనుగ్రహించిన తర్వాత బ్రహ్మను పిలిచింది. హంసాగ్రేసరవాహ నీరమును ఆఖ్యాశేషమౌనట్లు ప్రధ్వంసంబున్ బొనరింతు అయ్యనలు నార్పంబూనుదున్ గాలి నాశంసా మాత్రముగా ననర్తు మది నిఖ్యామాత్రమున్ చేసి ప్రధ్వంసాభావము ప్రాగభావము ననర్పన్ నేర్తు నన్నింటిని. నేనే గనక తలుచుకున్నట్లయితే సృష్టిలో ఉన్నటువంటి నీరంతా తాగివేస్తాను, ఒక్క చుక్క కూడా మిగలకుండా. నా తత్వం చాలా విచిత్రంగా ఉంటుంది, ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టం. ప్రాగభావం అంటే అసలు ముందే లేకపోవడం, ప్రాక్ అంటే పూర్వము, అభావము లేకపోవడము, ప్రధ్వంసాభావం అంటే ఉన్నదాని నీ లేకుండా చేయటం. కాబట్టి ఆ ప్రాగభావము ప్రధ్వంసాభావము ఈ రెండు స్థితులకు అతీతమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది నాది. కాబట్టి అశక్త శంకరోహంతు దైత్యాన్ కిల మయోజిత, శక్తి లేనటువంటి వాడిని మానవులు ఏం చెప్తారండి? వాడు శక్తిహీనుడు అంటారు, అశక్తుడు అంటారు. అంతేగాని రుద్రహీనమని ఎవరు అనరు, విష్ణుహీనమని అనరు. క కాబట్టి శక్తిహీనం యథా సర్వే ప్రవదంతి నరాధమం. తర్వాత శాశ్వతము క్షణికము శూన్యము నిత్యానిత్యము సకర్తృకము అహంకారము అని ఏడు భేదాలు నీకు మహత్వాన్ని ఇస్తున్నాను, స్వీకరించి నీవు సృష్టి చేయవలసింది. కాబట్టి త్రిమూర్తులకు ఆమెయే మూలము, త్రిశక్తులకు ఆమెయే మూలం అనుకున్నాం కదా. అందుకనే అకారాది క్షకారాంతాం ఆజ్యాం ఆనందరూపిణీం అఖిలార్థప్రదాం దేవీం నమామి జగదంబికాం. త్రిమూర్తులకు ఆమెయే మూలము, త్రిశక్తులకు ఆమెయే మూలం. ఇప్పుడు బ్రహ్మ తన ఎదురుకుండా ఉన్నాడు. బ్రహ్మకు ఒక భార్యను సృష్టి చేసి ఇవ్వవలసినటువంటి బాధ్యత ఎవరిది? ఆమెదే. త్రిశక్తులకు ఆమెయే మూలము. కాబట్టి ఆ మాట మనసులో ఉంచుకొని నీకు నేను భార్యని ఇవ్వబోతున్నానయ్యా. ఎలాంటిది? చారు హసన్ముఖిన్ శరదిందు వికాసమందహాసాం, అది స్ఫురదింది వరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శరత్కాలమందులు వెన్నెలవలే తెల్లనైనటువంటి స్వచ్ఛమైనటువంటి నవ్వు కలిగినటువంటి శారద నీరజెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితామర సామర వాహినీ సుభాకార తనొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతి. చారు హసన్ముఖిన్ విమల చందన గంధి సితాంబరన్ తెల్లని వస్త్రం, అలాగే మనోహారిణి మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది రాజసిన్ రజోగుణ ప్రధానురాలు సరసియాసన పద్మాసనస్థ దివ్య సరస్వతిన్ మహోదార విభూషణన్ గునుము. ఆ సరస్వతిని నీవు భార్యగా తీసుకోమని చెప్పి నాకు సరస్వతిని భార్యగా ఇచ్చింది. ఇవన్నీ బ్రహ్మ నారదునికి చెప్పిన మాటలు. ఆ ఇచ్చి ఏమన్నదో తెలుసునా? ఏగు మీ సరస్వతితో భార్యను వెంటబెట్టుకుని సరస్వతిని తీసుకుని వెళ్ళి సమస్తమైన సుఖములు అనుభవించమని చెప్పింది నాతో అని. ఎక్కడ? సత్యభువనమునందును సత్యలోకంలో అని. ఇంకొక మాట, ఎప్పుడైనా బ్రహ్మ సరస్వతిని చిన్నచూపు చూస్తాడేమో, ఆమె పైన ఆగ్రహిస్తాడేమో, ఆమెను అవమానిస్తాడేమో అనే ఉద్దేశంతో, ఆమె ఎవరో కాదయ్యా సరస్వతి, మద్విభూతి నాంసే, ఈ సరస్వతిని ఎన్నడూ అవమానింపక ఎప్పుడు ఆమెను అవమానించవద్దు. భార్య కదా అని ఏదో పెత్తనంచెలా ఇస్తావేమో, కాబట్టి ఏనాడు నీవు సరస్వతిని అవమానించకుండా యథేష్టమైనటువంటి సుఖములు ఆమెకు కలిగిస్తూ అలా జీవితాన్ని గడపవలసింది అని చెప్పి, తర్వాత శంకరుని చూచి ఆ విష్ణువునకు లక్ష్మిని ఇచ్చింది. అలాగే ఇక శంకరునకు గౌరిని ఇవ్వవలే, కాబట్టి ఆ శంకరునికి గౌరిని ఇస్తూ ఆమె చెప్పినటువంటి మాటలు, వైకుంఠము నీకు నివాసమవుతుందని విష్ణుదేవునకు చెప్పింది. అలాగే ఈ రమణీలలామ కమలేక్షణ ఇందిర చందిరానందారనుగా గ్రహించి, కాబట్టి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించు, కేళికాగారముగా నొసంగుము ఒక కాలము నందైనను, ఏ సమయంలో కూడా లక్ష్మీదేవిని నువ్వు అవమానించవద్దు అలా చెప్పి శంకరునికి గౌరవనిస్తూ, గౌరిని గూడి సంతత సుఖమ్ములు చంద రజోగుణంబు దేవారులతోడ పోరుల జయంబు గొనంగ తమోగుణంబు సంసార మహోర్ణవోత్తరణ సాధనమస్మదభిక్య యాగమాధారము సంస్మరింపగబుదారము సత్వగుణంబు నీకగు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణమును ప్రధానముగా ఇచ్చి మిగిలిన రెండు గుణములను అప్రధానంగా చేసింది. బ్రహ్మను రజోగుణ ప్రధానునిగా చేసింది. సత్వ తమస్సులు ఆయనలో అప్రధానంగా ఉంటాయి. విష్ణువునందు సత్వగుణం ప్రధానంగా ఉంటాయి, రజస్తమస్సులు అప్రధానంగా ఉంటాయి. శంకరునిలో తమోగుణం ప్రధానంగా ఉంటుంది, సత్వరజస్సులు అప్రధానంగా ఉంటాయి. కాబట్టి శంకరుడు తమోగుణ ప్రధానుడు, విష్ణువు సత్వగుణ ప్రధానుడు, బ్రహ్మ రజోగుణ ప్రధానుడు. అప్పుడు ఆ గౌరినిచ్చి, గౌరిని గూడి సంతత సుఖమ్ములు చెంద రజోగుణంబు దేవారులతోడ పోరుల జయంబు గణంగ, దేవతలకు విరోధులైనటువంటి శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు తమోగుణము, అలాగే సంసార మహార్ణవోత్తరణ సాధన మస్మదభిక్య యాగమాధారము సంస్మరింపక ఉదారము సత్వగుణంబు నీకగున్. మిగిలిన సమయాల్లో నీకు సత్వగుణం ఉంటుంది, ప్రధానంగా తమోగుణం ఉంటుంది. ముగ్గురకు మూడు గుణములు. ఆ గౌరీ నామానికి కూడా అర్థం ఏమిటంటే గౌరవర్ణము కలిగినటువంటిది, తెల్లని వర్ణము కలిగినటువంటిది. వరుణదేవునికి ప్రియురాలు కావడం చేత ఆమెకు గౌరీ అనేటువంటి పేరు ఉన్నది. గౌరీ అనేటువంటిది ఒక నదీ స్వరూపం కాబట్టి ఆమెకు గౌరీ అనేటువంటి పేరు ఉన్నది. 10 సంవత్సరముల వయస్సు గల పిల్లకు గౌరీ అని పేరు. నవరాత్ర పర్వదినములలో ఉదయంపూట కుమారి పూజ చేసేటప్పుడు 10 సంవత్సరముల వయస్సు గల పిల్లను తీసుకుని వచ్చి కూర్చుండజేసి కాలికి పసుపు రాసి బొట్టు పెట్టి ఆమెను పూజ చేస్తే సాక్షాత్ గౌరిని పూజ చేసినట్టు, 9 సంవత్సరముల వయస్సు గల అమ్మాయిని పూజ చేస్తే దుర్గను పూజ చేసినట్టు, 2 ఏళ్ళ అమ్మాయికి కుమారి అని పేరు, 3 ఏళ్ళ అమ్మాయికి త్రిమూర్తి అని పేరు, అలాగే 4 ఏళ్ళ అమ్మాయికి కళ్యాణి అని పేరు. ఆయా వయస్సు గల పిల్లలను తీసుకొని వచ్చి ఉదయం పూట కుమారి పూజ చేస్తారు. నవరాత్రి పర్వదినములలో సాయంకాలం పూట సువాసిని పూజ చేస్తారు. సువాసిని పూజ కుమారి పూజ లేకుండా ఏదో మొక్కుబడిగా చేసే నవరాత్రములు అవి చక్కని ఫలితాన్ని ఇవ్వవు. కుమారి పూజ తప్పనిసరిగా ఉండవలే, సువాసిని పూజ కూడా తప్పనిసరిగా ఉండవలే. కాబట్టి అలాగే కాన్యకుబ్జ పీఠ అధిష్టాన దేవత కాబట్టి ఆమెకు గౌరీ అని పేరు. తెల్లని శరీరము కలిగి ఉండటం చేత ఆమెకు గౌరీ నామం కలిగిందని మహావాసిష్ఠ రామాయణంలో మనకు కనపడుతున్నది. అది కూడా కాకుండా దేవీ పురాణంలో మాత్రము సతీదేవి దక్షాధ్వర విధ్వంసంలో యోగాగ్ని చేత శరీరాన్ని అలా దహింపజేసుకున్నప్పుడు ఆమెయే హిమవంతునికి కుమార్తెగా పుట్టింది, హైమవతిగా పార్వతిగా. ఆ పుట్టినప్పుడు శంఖము, మల్లెపువ్వు, చంద్రుడు ఈ వస్తువులు తెల్లగా ఉంటాయి కాబట్టి అలా తెల్లగా ఉండడం చేత ఆ అమ్మాయికి గౌరీ అనేటువంటి పేరు వచ్చింది. శంఖము తెల్లగా ఉంటుంది, మల్లెపువ్వు తెల్లగా ఉంటుంది, చంద్రుడు తెల్లగా ఉంటాడు. అలా ఉండడం చేత ఆ పిల్ల హిమవంతుడు తన కుమార్తెకు గౌరీ అని పేరు పెట్టారు. హైమవతి, ఉమా ఇవన్నీ ఉన్నాయి కానీ ఆ గౌరీ అనేటువంటి పేరు ఆమెకు రావడానికి కారణం ఇదని దేవీ పురాణంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి అలాంటి గౌరీని నీకు ఇస్తున్నాను, సర్వమునకు నేనే కారణం, అలాగే కార్యమును నేను కాదు. అలా చెప్పి మమ్ములను అక్కడి నుంచి పంపించిన తర్వాత స్త్రీ రూప మెడలి పురుషాకారము సంప్రాప్తమగుడు, అప్పుడు మాలో ఉన్నటువంటి స్త్రీ రూపము తొలగిపోయింది, పురుష రూపము వచ్చింది. అలా మేము విమానారూఢులమై మరల బయలుదేరి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? మధుకైటభ సంహారం జరిగినటువంటి ఆ ప్రదేశానికి వస్తే కనుగొన ఆ సుధాజలధి గాని, తర్వాత మాకు ఆ అమృత సముద్రము కనపడలేదు, మహామహిమానుభావ ఆ జననియు గాని ఆ తల్లి కనపడలేదు, ఆ చెలుల సంఘము గాని ఆమె చెలికత్తెల యొక్క సమూహమును ఎంతమందిని మేము చూచాం, మళ్ళీ ఆ సమూహము కనపడలేదు. మణి ఘృణి కనత్ కనకమయంబు ద్వీపమది గాని ఆ మణిద్వీపము కూడా మాకు కనపడలేదు. మరొక్కటి గాని లేదా ఏమనగల శుద్ధ శూన్యముగా అయ్యడ ఎయ్యడదోచే మొత్తము శూన్యముగా కనపడది, మేము దేనిని చూడలేకపోయినాం. తర్వాత మేము ఆ మధుకైటభులు వదించిన మధుకైటభులను వదించినటువంటి చోటు ఏదైతే ఉన్నదో అక్కడికి వచ్చి విమానము దిగాం. మా జన్మమునకు ఆధారమైనటువంటి పద్మాన్ని నేను చూడగలిగాను అని ఆ బ్రహ్మదేవుడు తన కుమారుడైనటువంటి నారదునికి చెప్పినటువంటి విషయాన్ని మనం విన్నాం. అయితే ఎవరు ధన్యులని ఈ మణిద్వీపంలో ఉన్నటువంటి అమ్మను చూచినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అమ్మను పూజ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులని ఎక్కడ ఉన్నది దానికి శంకర భగవత్పాదులు సౌందర్యలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం, సంస్కృత శ్లోకం ముందు చదువుకున్నాం, తర్వాత దానికి తెలుగు చేత ఆ అమ్మను పూజించినటువంటి వారు ఎంత అదృష్టవంతులో, ఎవరికి దక్కుతుందో ఆ అదృష్టము. సుధా సింధోర్ మధ్యే సుర విటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనౌ అతి చింతామణి గృహే, చింతామణి గృహాంతస్థాన్ని మనం చెప్పుకుంటామే, శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. అమ్మ విమల చంద్రికలు వెలుగుల నింపుతూ స్వచ్ఛమైనటువంటి ఆ వెన్నెలలు అలా కాంతులను నింపుతుంటే, వెలయు సీత పవనమ్ములు వీచని చల్లని గాలులు వీస్తుంటే, ఎక్కడ అమృత పయోనిధి మధ్యమునందున ఆ సుధా పయోధి ఆ అమృత సముద్రం యొక్క మధ్యలో అమర భూజములు అనేకమైనటువంటి దేవతా వృక్షములు అలాగే కల్పవృక్షములు చాలా అందంగా పెరిగేటువంటి వనములు ఉన్నాయి అక్కడ. అలా చుట్టగబడి సొంపులు గురించని మణిద్వీప మధ్యమునందు ఆ మణిద్వీపం యొక్క మధ్యములో మనోహరములవు నీప వృక్షముల ఉద్యానంబులసంగగా అనేకమైన ఉద్యాన వనములలో నీప వృక్షములు కడిమి చెట్లు అమ్మకు కదంబ వనవాసిని అని పేరు. అలా నీప వృక్షముల ఉద్యానంబులసంగగా మించుతూ ఒప్పెసగడి చింతామణి గృహమున బాగా ఒప్పేటువంటి ఆ చింతామణి గృహంలో శివాకారమున చెలగు మంచపై ఆ పాన్పు ఎలా ఉన్నది శివాకారంలో, ఎవరు ఆ మంచానికి 4 కోళ్ళు ఉండాలి కదా, శివ మహేశ్వరులు బ్రహ్మ విష్ణువులు 4 కోళ్ళై వెలయు మంచపై నయమొప్పంగను సదాశివుండను పర్యంకంబు నెలవుగా నొప్పెడు పరాశక్తివై ప్రతిభ తోడుతను చిదానందల హరి స్వరూపమున చెలగుతుండెడి. అలా చిదానందల హరి రూపంలో ఉండేటువంటి దివ్యమూర్తివవు నిన్ను, ఆ దివ్యమైనటువంటి ఆ మూర్తి కలిగినటువంటి నిన్ను ఎవరు చూడగలుగుతారమ్మా? కొందరే కృతార్థులై తగు సన్నుత వ్రతులు కొల్చెదరమ్మా, ఏ కొద్దిమంది మాత్రమో నిన్ను చూడగలుగుతారు కానీ అందరికీ. అందుకనే ప్రణంతుం వా స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి, నీకు నమస్కారం చేయడానికి కానీ స్తోత్రం చేయడానికి కానీ పుణ్యము చేసుకున్నటువంటి వారికే సాధ్యపడుతుంది, కానీ పుణ్యము చేసుకున్నటువంటి వారికి సాధ్యపడదు. కాబట్టి ఏ కొద్ది మందో కృతార్థులై తగు సన్నుత వ్రతులు కొల్చెదరమ్మ, నిరత వ్రతముల సాధన చేయుచు నిన్ను యోగబలమున చూడంగను కలుగు వారలరుదు. ఆ యోగ దృష్టితో, అందుకనే యోగి హృధ్యానగమ్యమంటామే, ఎందుకంటే యోగ చిత్తవృత్తి నిరోధక. ఆ యోగాభ్యాసం చేసేవారికి చంచలమైనటువంటి మనస్సు నిలకడగా ఉంటుంది, కాబట్టి ఆ చంచలమైన మనస్సును నిలకడగా చేసుకున్నప్పుడే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది, కానీ ఆ సమాధి స్థితి లేనిదే భగవత్ సాక్షాత్కారం కలగదండి. ఒక్కొక్క సమయంలో రామకృష్ణ పరమహంస సమాధి స్థితికి వెళ్ళి ఆ సమాధిలో దేవీ దర్శనం చేసినా తనకు దేవీ దర్శనం కాలేదని వెర్రివాడుగా ఏడుస్తుండేవాడు, వెక్కి వెక్కి ఏడుస్తుండేవాడు. మనలాంటి వాళ్ళు ఆయన సమాధి స్థితిలో ఉండి దేవీ దర్శనం చేసిన సంగతి మనలాంటి వాళ్ళు ఎవరైనా నిన్న నీకు దేవి కనపడదని చెప్తే అంగీకరించేవాడు కాదు. చివరికి ఒకనాడు పరీక్ష పెట్టుకున్నారు, మీరంతా నేను దేవిని చూచానంటున్నారు సమాధి స్థితిలో, నాకేమో దేవి కనపడలేదు, నిజంగా నేను దేవిని చూచిన మాటయ్యే కనుక నిజమైతే రేపు ఆ రాణి రాసమణి ఆలయమును కట్టించినటువంటి ఆమె ఇద్దరు కుమార్తెలు వచ్చి దేవి ఆలయంలో నాకు కనపడితే నేను దేవి సాక్షాత్కారమును పొందినట్టని ఒక పరీక్ష పెట్టుకున్నారు. ఎందుకంటే రాణివాస స్త్రీలు ఘోష ఉంటుంది, పరపురుషుల ఎదుటికి రారు, కాబట్టి రేపు నా ఎదుటికి వచ్చి ఆ రాణి రాసమణి కుమార్తెలు గనక నిలబడితే నాకు దేవి సాక్షాత్కారం అయినట్లు భావిస్తానంటే, ఏనాడు పరపురుషుల కంటకు రానటువంటి ఘోష కలిగినటువంటి ఆ రాణి రాసమణి కుమార్తెలు ఇద్దరు మరునాడు ఎక్కడ వచ్చి తనకు కనపడాలని రామకృష్ణ పరమహంస కోరుకున్నారో అక్కడికి వచ్చి కనపడి నీకు దేవీ దర్శనమైందంటే అప్పుడు నమ్మారు తనకు దేవీ దర్శనమైందని. అందుకనే సమాధి స్థితి లేనిదే భగవత్ సాక్షాత్కారం కలగదండి. మనస్సు నిర్మలంగా ఉండవలే, భగవంతునేందు లగ్నం చేయవలే. కపాలిన్ భిక్షో మే హృదయ కపిం అత్యంత జపలం దృఢం భక్త్యా బద్వా శివ భవదధీనం కురు విభో. మనస్సు నిర్మలం కావాలండి. అందుకనే కర్మ మార్గము భక్తి మార్గము జ్ఞాన మార్గము మూడు ఉన్నా కర్మ మార్గము వలన మనస్సు నిర్మలమవుతుంది, మనస్సు నిర్మలమైతే భక్తి కుదురుతుంది, భక్తి ద్వారా జ్ఞానం కలుగుతుంది, జ్ఞానాదేవహి కైవల్యం. శంకరులు కర్మ మార్గాన్ని నిరసించలేదు, శంకరులు కర్మ మార్గాన్ని నిరసించారని చెప్తారు చాలామంది. కర్మ మార్గానుష్ఠానంలో జైమిని వంటి వారు శంకరులని విద్యారణ్యులు శంకర విజయంలో కితాబిచ్చారండి. కర్మ మార్గం వల్ల ఏం ఫలం కలుగుతుందని చెప్పారు శంకర భగవత్పాదులు. మనస్సు నిర్మలం కాకుండా ఏం ప్రయోజనం అండి చేస్తే మటుకు? నిర్మలమైన మనస్సు లేకుండా భగవంతుని పూజలు చేస్తే మటుకు ఏం ప్రయోజనం ఉండదే? అలాగే మనస్సు స్వాధీనమైన ఘనునకు మరి మంత్రతంత్రములేలా? మనస్సే కనుక స్వాధీనం చేసుకోగలిగితే మంత్రముతోనూ తంత్రముతోనూ పని లేదండి. మనస్సు నిల్ప శక్తి లేకపోతే మధుర గంట బిరుల పూజలేమి చేయు? నీకు మనస్సును భగవంతునేందు లగ్నం చేసే శక్తి లేకపోతే ఎంత మధురంగా గంట వాయించినా ఎన్ని పరిమళ భరితములైన పూలు తీసుకొని వచ్చి సమర్పించినా ఏం ప్రయోజనం అండి? ఘన దుర్మధుడైత మునిగితే కావేరి మందాకిని ఎటు బ్రోతును? నేను చాలా పాపాలు చేస్తాను, నా పాపాలన్నీ గంగానదిలో కావేరుల నదిలో మునిగితే పోతాయంటే నువ్వు పాపాలు చేయడం ఎందుకు? కావేరి గంగలో మునగడం ఎందుకు? మునిగినంత మాత్రాన పాపాలు పోతాయా? ఘన దుర్మధుడై తా మునిగితే కావేరి మందాకిని ఎటు బ్రోతును? సోమిదమ్మ సొగసుకాంక్షను కోరిన సోమయాజి స్వర్గార్హుడవును. కాబట్టి మనసు నిల్ప శక్తి లేకపోతే మధుర గంట విరుల పూజలేమి చేయు? మనస్సును భగవంతునేందు లగ్నం చేయవలనండి. అందుకనే శంకర భగవత్పాదులు ఈరోజు శివప్రీతికరమైన సోమవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇటువంటివి రాశారండి ఆయన పద్యాలు శ్లోకాలు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేత సరసిజ ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ నజానాది కిమహో. మనమంటే రోజు మన శక్తి కొద్దీ మన ఆలోచనల కొద్దీ ఎక్కడెక్కడ దొరికిన పూలన్నిటినీ తీసుకుని వచ్చి భగవంతునికి సమర్పిస్తాం, మరునాటికి అవి ఎక్కడ ఉండవు, నిర్మాల్యం విసృజ్యాన్ని తీసివేయవలసిందే.
ఇంత కష్టపడి ఇన్ని పూలు తీసుకొచ్చి ఇన్ని మాలలు వేసి అంతగా భగవంతుని అలంకరించిన మరునాటికి ఈ మాల రేపు పొద్దున ఉంటుంది అండి, రేపు మరొక మాల వేయక తప్పదు. ఇలాంటి పూలన్నీ తీసుకుని వచ్చి ఏర్చి కూర్చి దండగట్టడానికి ఎక్కడికి వెళ్తారట? గభీరే కాసారే విశతి, లోతైనటువంటి చెరువులలోకి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొస్తారట పూలు. విజనే విశతి ఘోర విపినే, ఏమాత్రము మనుష్య సంచారము లేనటువంటి భయంకరమైనటువంటి అరణ్యాల్లోకి వెళ్తారు, అక్కడేవో చాలా పూలు దొరుకుతాయి, తీసుకొచ్చి దండలు కట్టి భగవంతునికి సమర్పించవచ్చునని. విశాలే శైలే, విశాలమైనటువంటి కొండ ప్రదేశాలలో భ్రమతి శంకర భగవత్పాదులు కుసుమార్థం. ఎవరో నన్ను అడిగారు, ఏమండి సుమం అంటే పువ్వే కదా, కుసుమం అని ఎందుకు వాడారు? ఇంకొక పదం వాడలేరా శంకర భగవత్పాదులని? నా చాలా చిన్న వయసులో నేను ఎప్పుడో ఎక్కడో ఉపన్యాసం చెప్పాడు హైదరాబాద్లో, ఒక ఆయన అడిగారు అక్కడ కుసుమము అనే పదం ఎందుకు వాడారని. నాకు తెలియదన్నా. ఆ ప్రాంతాలలో దొరికేటువంటి పుష్పాలని కూడా కుచ్చితములైన పూలుట, ఉపసర్గ చేత ధాత్వర్థం బలాదన్యత్రనే అయితే సుమము అంటే పువ్వు అన్నప్పుడు ఎందుకు కుచ్చితమైన సుమం అంటే కాసారములో కానీ కొండలలో కానీ ఇంకెక్కడైనా దొరికేటువంటి పూలు ఉన్నాయే అవి కుచ్చితములైన పూలు. ఇలాంటి కుచ్చితమైన పూలను భగవంతునికి సమర్పించి సుఖాన్ని పొందవచ్చునని అనుకుంటున్నారు కానీ, సమర్ప్యైకం చేత సరసిజం ఉమానాథ భవతే, ఈ మనస్సు అనేటువంటి పద్మాన్ని సమర్పించి సుఖాన్ని పొందవచ్చుననే విషయాన్ని తెలియక కలిలో మానవులు ఎంత మూఢాత్ములైపోతున్నారన్నారు భగవత్పాదులు. కాబట్టి మానస వనచరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారెందరో మహానుభావులు. కోతి వంటి స్వభావము కలిగినటువంటి ఆ మనస్సు యొక్క సంచారమును నిలిపి భగవంతుని మూర్తి ఎందు మనస్సు లగ్నం చేసి ఎవరైతే భగవంతుని చూడగలుగుతారో వారండి అదృష్టవంతులు. సరగున పాదములకు స్వాంతమును సరోజమును సమర్పణము చేయువారు, ఈ మనస్సు అనే పద్మాన్ని సమర్పించవాలి భగవంతుడు. అలాంటి అందుకనే అందరికీ దక్కదండి, కలుగు వారలు అరుదు గా ఉంటారు ఎవరిని ఆ అమ్మను చూడగలిగినటువంటి వారు. సాధన చేయవలే, యోగ బలం యోగ చిత్తవృత్తి నిరోధక. అందుకనే మనం విష్ణుమూర్తిని చెప్పి ప్రార్థించేటువంటి శ్లోకంలో కూడా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం యోగి హృధ్యానగమ్యం. ఎందుకంటే యోగులు ఆ చిత్తవృత్తిని నిరోధించి కోతి వంటి స్వభావము కలిగినటువంటి ఆ మనస్సు యొక్క సంచారమును నిలిపి భగవంతుని ఎందు మనస్సు లగ్నం చేస్తారు. కాబట్టి యోగి హృధ్యానగమ్యం, వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని మనం చెప్పుకుంటామే. కాబట్టి నిరత వ్రతముల సాధన చేయుచు నిన్ను యోగబలమున చూడంగను కలుగువారలు అరుదుగా నుందురు కదా కవిత రూపయు పరాశక్తి. అలాంటి ఆ పరాశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇవాళ సమయం ఉంటే స్వాధీన వల్లభ ఆ నామానికి తగ్గ ఉపాఖ్యానము దేవీ భాగంలో ఒక ఉపాఖ్యానం ఉన్నదని మనం అనుకున్నాం, కానీ ఆ ఉపాఖ్యానం చెప్పడానికి తగిన సమయం లేకపోయినా అసలు స్వాధీన వల్లభ అమ్మ యొక్క నామం. ఆమెలాగా భర్తృప్రేమను పొందినటువంటి స్త్రీ లేదు. అందుకనే తవాస్మి దాసః క్రీతః తపోభి అన్నారట శంకరుడు అమ్మతో. నీ దాసుకు నేను అమ్ముడు పోయినాను, నీకు నీ తపస్సుకు నేను అమ్ముడు పోయినాను, నేను నీకు దాసుడను. అంతగా భర్తృప్రేమను పొందినటువంటి ఆమె, అందుకనే శరీరంలో సగభాగంలో చోటిచ్చారు అపర్ణ ఉమా పార్వతి. కాబట్టి తనకు స్వాధీనమైనటువంటి భర్త కలిగినటువంటి ఆమె స్వాధీన వల్లభ. అయితే ఇతర స్త్రీలు కూడా అమ్మ కాకుండా లోకంలో సామాన్యమైనటువంటి స్త్రీలు కూడా భర్తృప్రేమను గనక పొందాలనుకుంటే ఆ తల్లిని పూజించవలసిందే, ఆ అమ్మను పూజించవలసిందే. ఇతర స్త్రీలకు కూడా వారి వారి భర్తలను వారి వారికి స్వాధీనము చేయగలిగినటువంటి స్త్రీ ఆ జగన్మాత. కాబట్టి ఆ జగన్మాతను పూజించినట్టయితే భర్త యొక్క ఆ ప్రేమను చక్కగా పొందవచ్చు. శివ స్వాధీన వల్లభ. శివ అంటే ఇచ్ఛాది శక్తి ధర్మస్వరూపురాలుగా నిరూపింపబడినటువంటిది. మన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ మూడు ధర్మాలు కూడా ఒక ధర్మిని ఆశ్రయించుకొని ఉంటాయి. ధర్మము ఎవరి ఏందైతే ఉంటుందో ధర్మి, నామము నామి, నామి రాముడు అవుతాడు, నామము రామనామం అవుతుంది. అలాగే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ఆ ధర్మములు ధర్మిని ఆశ్రయించుకొని ఉంటాయి. ఇక్కడ ధర్మి ఎవరు? శివుడు. ధర్మిని విడిచి ధర్మం వేరుగా ఉండదు కాబట్టి, కాబట్టి శివుడే ప్రధానుడైనట్టుగా మనకు కనపడుతుంది. కానీ ఈ నామంలో భర్త అయినటువంటి కామేశ్వరుడు దేవికి అలా స్వాధీనుడై ఉంటారు. సాధారణంగా లోకంలో ధర్మాలన్నీ కూడా ఒక వ్యక్తి అధీనంలో ఉంటాయి. కానీ వ్యక్తి ధర్మాలకు అధీనుడై ఉండడు. అంటే శివుడు శక్తికి అధీనుడై శరీరమును పొందినటువంటి వాడు. అందుకనే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించాధిపిరపి ప్రణంతుం స్తోతుం వా కథం అకృతపుణ్య ప్రభవతి. కాబట్టి కాళికా పురాణంలో నిత్యం వసతి తత్రాపి పార్వత్యా సహ ధర్మకృత్ మధ్యే దేవీ గృహం తదధీనస్తు శంకర. ఆ దేవి యొక్క గృహము యొక్క మధ్యలో ఉండి ఆమెకు అధీనుడై ఉంటారు శంకరుడు. తవాస్మి దాసః క్రీతః తపోభిః. శక్తికి నేను నమస్కరిస్తున్నానన్నారండి. శక్తి ఉండడం వల్లనే, ఆయనకు పరాశక్తి తోడు కావటం చేతనే ఈ సమస్త జగత్తుకు ఆయన సృష్టికర్త కాగలిగాడు, సమస్త జగత్తులను ఆయన సృష్టించగలిగాడు. లేకపోతే ఆయన ఏమాత్రము కూడా సృష్టించలేడు. ఇక అమ్మ అవ్యాజ కరుణామూర్తి. ఏమండి, ఏదో ఒక నెపం, ఏదో ఒక కారణం, ఏ కారణము లేకుండా, ఏ నెపము లేకుండా భక్తునియందు అమితమైనటువంటి దయను ప్రసాదించగలిగినటువంటి తల్లి ఆమె. అవ్యాజ కరుణామూర్తి. అజ్ఞానధ్వాంత దీపిక, అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటిది ఆమె చరిత్ర. అనగాద్భుత చరిత్ర, అనఘము, పాపరహితము, అద్భుతము. ఎటువంటి ఎంతమంది రాక్షసులను, అనేక మంది రాక్షసులను జయించినటువంటిదే నవరాత్రములు. 9 రోజులు రోజుకొక రూపాన్ని ధరించి ఆ అనేక మంది రాక్షసులను సంహరించింది. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది వాంఛితార్థ ప్రదాయిని. ఏ కోరికతో మనం నామ పారాయణ చేస్తే మన వాంఛితములైనటువంటి మన కోరికలన్నింటినీ కూడా ఆమె నెరవేర్చగలిగినటువంటిది స్తోత్రప్రియ. స్తోత్రం అంటే ఆమెకు చాలా ఇష్టం, నామపారాయణం అంటే చాలా ఇష్టం. శృతి సంస్థత వైభవ, వేదము చేత కూడా కొనియాడబడినటువంటి వైభవం కలిగినటువంటిది. సౌమ్య, చాలా సౌమ్య స్వభావరాలు. సామగాన ప్రియ, సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకనే నవరాత్రి పర్వదినాల్లో సాయంకాలం పూట అమ్మవారికి పూజ చేసిన తర్వాత వీణా వేణు మృదంగ వాద్య రసిక, వీణాగానమును వినిపిస్తారు, వేణుగానమును వినిపిస్తారు, గానమును వినిపిస్తారు. అవన్నీ అయిన తర్వాత పరాకులు చెప్పేటప్పుడు రామాయణం, భారత భాగవతం, అలాగే సంకీర్తనం అవధారయ, ఒక కీర్తన అమ్మవారికి పూజానంతరం వినిపించకుండా షోడశోపచార పూజల్లో గీతం శ్రావయామి, ఆందౌళికాన ఆరోహయామి, సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార మంత్రోపచార పూజాను సమర్పయామి అని పూజ సమయ ఆమె సామగాన ప్రియ. ఉమా అని పేరు ఆమెకు. ఎందుకని ఆమెకు ఉమా అని పేరు వచ్చిందండి, తపస్సు చేసుకోవడానికి బయలుదేరి వెళ్తుంటే మేనక తన కుమార్తె ఎండకు ఎండి వానకు తడిసి నిరాహారయ్యి తపస్సు చేసుకోలేదని, అమితమైన ప్రేమ కాబట్టి కుమార్తెను తపస్సు చేసుకోవడానికి వెళ్ళవద్దని పిలవడానికి ఊ అని పిలిచిందిట. ఊ అంటే ఓ అమ్మాయి మా వద్దు, తపము చేయవద్దని తల్లి చేత అడ్డగింపబడ్డది కాబట్టి ఆమెకు ఉమా అని పేరు. తపము చేయవద్దని తల్లి చేత నిషేధింపబడినది కాబట్టి ఆమెకు ఉమా అని పేరు. అలాగే శైలేంద్ర తనయ, శైలేంద్రుడు హిమవంతుడు, హిమవంతుని యొక్క కుమార్తె గౌరీ. ఇప్పుడు నామాన్ని విన్నాం, గంధర్వ సేవిత, ధ్యానగమ్య, పరిశ్చేద్య, జ్ఞానదా, జ్ఞాన విగ్రహ, జ్ఞానము ఇవ్వగలిగినటువంటి ఆమె. సర్వ వేదాంత సంవేద్య, సమస్తమైనటువంటి వేదాంతములు, వేదభాగములు, ఉపనిషత్తులు వాటి చేత ఆమె బాగా తెలియబడదగినటువంటిది. సత్యానంద స్వరూపిణి, ఆమెకంటే ఆనంద స్వరూపం ఎవరున్నారండి. పులోమయార్చిత, చూడండి ఎంతమంది ఆమెను పూజించినా శచీదేవి చేత పూజింపబడింది అనేటువంటి నామం. అంటే అంతగా శచీదేవి ఇంద్రుని యొక్క భార్య అమ్మను పూజించిందనమాట. తక్కిన వారు ఎందరో పూజించారు, కానీ అమ్మకు సార్థకమైన నామము పులోమజార్చిత, అంటే శచీదేవి చేత పూజింపబడినది. బంధమోచని, మనకున్నటువంటి బంధములన్నిటిని కూడా తొలగించగలిగినటువంటిది. అలాగే చాంపేయ కుసుమప్రియ, మందార కుసుమప్రియ, పాటలీ కుసుమప్రియ, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కజ. చంపక పుష్పాలు, అశోక పుష్పాలు, పున్నాగ పుష్పాలు, సౌగంధిక పుష్పాలు, వీటన్నిటితో కట్టబడినటువంటి మాల చేత ఆమె జడను చక్కగా అలంకరిస్తారు. చంపక శోక పున్నాగ సౌగంధిక లసత్కజ. అలాగే తాపత్రయాగ్ని సంతాప్త సమాహ్లాదన చంద్రిక, ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మికములనేటువంటి తాపత్రయముల చేత తపించినటువంటి మనస్సుకు ఆహ్లాదమును ఇవ్వగలిగినటువంటిది చారురూప, చారుహాస, చారుచంద్ర కళాధర. ఇలాంటి అనేకమైన నామములు కలిగి భక్తుల చేత పూజలు చేయించుకుంటూ భక్త కోటిని అనుగ్రహిస్తూ ఎంతో వైభవాన్ని, ఎంతమంది దేవిని పూజించినటువంటి వారు ఆలి కోల్పోయి దేవాచార్యుడు అనరించే మధుపదార్థము చేసే మాధవుండు. అలాంటి ఆ దేవి వైభవాన్ని 5 రోజులుగా శ్రవణం చేసినటువంటి మనకు ఆ దేవి సమస్త శుభాలు ప్రసాదించుగా కాని కోరుతూ ఒక్కటే కోరిక. భారత యుద్ధం జరిగింది 18 రోజులు మనకు తెలుసు. కౌరవ నాశనమైంది, ధర్మరాజు పట్టాభిషిక్తుడైనాడు. ఇక కృష్ణుడు తాను వెళ్ళొస్తానన్నాడు. ఏం చెప్పాలండి ధర్మరాజు సమాధానం? కృష్ణునితో ఏం మాట్లాడినా చిక్కే, ఏం మాట్లాడితే ఏం వస్తుందో. ఆయనేమో వెళ్ళొస్తానంటున్నాడు, వెళ్ళమనటమా ఉండమనటమా ఏమి తోసగా అన్నారట, మాగచ్చే చెపమంగళం, ముందుకు వెళ్ళేవారిని వెళ్ళవద్దు అంటే అది అమంగళ సూచకం. ప్రియతమే గచేతి జానాదరహ, పోనీ వెళ్ళి రావయ్యా, ఇన్ని రోజులు నా చేత యుద్ధం చేయించుకొని ఏరు దాటిన తర్వాత చెప్పదగలేసినట్లుగా వెళ్ళిరమ్మని అంటాడేమో అనుకుంటాడేమో శ్రీకృష్ణుడు అని. తిష్టేతి ప్రభుత, పోని తిష్ట ఉండిపోవయ్యా, సింహాసనం ఎక్కాడో లేడో అప్పుడే అధికారాన్ని తెలియస్తున్నాడే అనుకుంటాడేమో. యథామతి కురుష్వేషాప్యుదాసీనత, నీ ఇష్టమయ్యా ఉంటే ఉండు, పోతే పో, ఉండమనడానికి మేమెవరం, పొమ్మనడానికి మేమెవరం అంటే ఇంత ఉదాసీన భావమా అనుకుంటారేమో. కర్తవ్యం కిమతఃపరం యదుపతే త్రైలోక్యనాథ ప్రభో, ఇప్పుడేమిటయ్యా నా కర్తవ్యం అని. కృష్ణుని కంటే తెలివి గలవాడు ధర్మజుడు, ధర్మజుని కంటే తెలివి గలవాడు కృష్ణుడు. కాబట్టి ఏం సమాధానం చెప్తే కృష్ణునికి నచ్చుతుందో అదే చెప్పాడు. స్మర్తవ్యావయ మాధరేణ భవత యావత్ పునర్దర్శనం, మళ్ళీ పునర్దర్శనం అయ్యేంత వరకు మమ్ములను నీవు జ్ఞాపకం పెట్టుకుంటావుగాక, మమ్ములను స్మరిస్తూ ఉంటావుగాక, అలాగే మళ్ళీ మీ దర్శనమై మీ అందరి ఎదుట మాట్లాడే అవకాశం వచ్చేంత వరకు మీ అందరి యొక్క హృదయాలలో నేనుందునుగాక అని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణార్థయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభద్రా ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు, నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.